संगना विधि हरि विशाराधितालंकरो शुक्लांबरधरं विष्णु शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वलोकशान्ते वंदे गुरुपदद्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभा विश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरञ्जीवनरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागं नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथम् भज विश्वनाथम् ओम नमः शिवाय च नमः शिवाय ओम नमः शिवाय च नमः शिवाय ओम नमः शिवाय च नमः शिवाय కుమారస్వామి వారు అగస్త్యునికి లోపాముద్రకి చెప్పినటువంటి స్కంద పురాణం, పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించిన కాశీ మహిమ, దానినే వేదవ్యాసుల వారు పురాణ రూపంలో రచించి సూతుడికి అందించిన ఘట్టం, సౌనకాది మహర్షులకి సూతుడు అందించిన ఘట్టం నేను మీకు ఏకధాటిన ఇక్కడ 39 రోజుల కార్యక్రమంలో ఇస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ ఉదయం కూడా వహించేశారు అంటే మీరు నిజంగా భక్తులు అన్నమాట. సాధారణంగా ఉదయం పూట కార్యక్రమాలకు రావాలంటే ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. పొద్దుట లేవాలి, మొహం కడగాలి, పైగా ఎవరి మొహం వాడే కడుక్కోవాలి, అదో పెద్ద సమస్య. తర్వాత ఎవరి టిఫిన్ వాళ్ళు తినాలి, ఇంక ఇది రెండో సమస్య. అనంతరం ప్రయాణం చేసి రావాలి. ఇవన్నీ శ్రమలు ఓర్చుకొచ్చారంటే వీరంతా పుణ్యాత్ముల కింద లెక్క. అందుకని మీరు ఇక్కడికి వచ్చి పురాణం పెట్టిన ఆనందంతో వాళ్ళు ఎవడో బాంబులు వేస్తున్నారు ఇలా కూడా అవుట్. మీరు పురాణం పెట్టే వాళ్ళకి ఏమిటి ఆనందమో తెలియదు. చూసారా, భగవంతుడు కూడా మీకు అనుకూలంగా ఉంటాడు. వారణాసి క్షేత్ర మహిమ, పార్వతికి పరమేశ్వరుడే స్వయంగా వివరించాడని చెప్పాం కదా. ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం లేకుండా శూలాగ్రం మీద శివుడు నిలబెట్టేటటువంటి పట్టణం, ప్రపంచమంతా నశించిపోయినప్పుడు కటిక చీకట్లో కూడా వెలిగే పట్టణం, ఏనాడు శివుడి చేత విడిచి పెట్టబడని పట్టణం, ఆనందం ప్రసాదించేటటువంటి కాననం అటువంటి పట్టణం క్రమక్రమంగా పెరిగింది. ఈశ్వరుడు ఈ పట్టణంలో తన శరీరము నుంచి తాను సృష్టించుకున్న ప్రమథ గణాలని నింపేశాడు. ఆ తర్వాత ఈ క్షేత్రాన్ని పాపాత్ములు ప్రవేశించకుండా ఉండడం కోసం కాలభైరవుడిని కాపలాగా పెట్టాడు. ఆ కాలభైరవుడి చేతిలో శూలము ఉంటుంది, ఒక అద్భుతమైన దండము ఉంటుంది. కాలభైరవుడు శివాజ్ఞ లేనిదే ఎవరిని అందులోకి అడుగు పెట్టకుండా చూసుకుంటాడు. శివుడికి మరొక రూపమే భైరవుడు కూడా. మృత్యువుని భయపెట్టడానికి ఆయన ఒక అరుపరుస్తాడు. భీ అంటే భయం, భయమును కలిగించే రవమును చేస్తాడు గనక భైరవుడు అని పేరు వచ్చింది. కాలమును అదుపులో పెడతాడు గనక, ఆయన అనుగ్రహం ఉన్న వాళ్ళకి మృత్యుభీతి ఉండదు గనక ఆయన కాలభైరవుడు అని కూడా పిలిచారు. కాకపోతే క్రమక్రమంగా కాశీపట్టణం అభివృద్ధి అయ్యింది. ప్రమథగణాలు, రకరకాల జీవులు పుట్టుకొచ్చారు. వీళ్ళందరికీ వేళ తప్పకుండా భోజనాలు వసతులు ఏర్పాటు చేయవలసిన అవసరం వచ్చింది. అంటే ఊరి మీద ఓ పెత్తందారు అవసరమయ్యాడు, పోషకుడు అవసరమయ్యాడు. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు అన్నం వండిపెట్టినా కావలసిన సామాన్లు ఇచ్చేవాడు కావాలి కదా. నాకు వంటవాడు ఉన్నాడు అనుకుందాం, ఈ వంట ఆయనకి ఏమంటే ఈ అంది ఎన్ని పప్పులు కావాలి, ఎంత ఉప్పు కావాలి, నూనె ఏం కావాలి, ఆ నూనెలో కూడా మంచి నూనె కావాలా లేకపోతే చీప్ నూనె కావాలా, ఇవన్నీ అడిగి తెలుసుకోవడానికి ఒక అధికారి కావాలి. కాశీకి కూడా అలాంటి అధికారి కావాల్సి వచ్చాడు, ఒక మేనేజర్ కావాల్సి వచ్చాడు కాశీకి. వెంటనే ఆయన తన వామభాగం నుంచి సృష్టించాడు. సంస్కృతంలో సుస్పష్టంగా కాశీఖండలో చెప్పారు వామభాగం అని. ఎందుకో మరి తెలుగులో శ్రీనాథుడు పార్వతీదేవి ముఖం చూచి సృష్టించాడు అని అనువాదం చేశాడు. ఆయనకి ఏది దొరికిందో తెలియదు. అందులో రాసింది శ్రీనాథుడు కనుక సామాన్యుడిని తీసేసినట్టుగా ఆయన తీయడానికి లేదు. సంస్కృతంలో మనకు దొరికిన కాశీఖండంలో శివుడు తన ఎడమ భాగం నుంచి ఒక మహాపురుషుణ్ణి సృష్టించాడు, వామభాగము నుంచి ఆవిర్భవించాడు అని ఉండదు. కానీ శ్రీనాథుల వారు ఒకనాడు పార్వతీదేవి ముఖం చూచాడు శివుడు కాశీలో, అప్పుడు ఆ ముఖం నుంచి ఒక అందాల బాలుడు పుట్టాడు అన్నాడు. అంటే దీన్ని బట్టి ఎక్కడో పాఠాంతరం ఉండి ఉంటుంది, కల్పాల్లో మార్పు వల్ల ఎక్కడో చిన్న మార్పు వచ్చి ఉంటుంది. తెలుగులో కుమార సంభవం అని ఒక కావ్యం ఉన్నది. కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి నన్నయ్య కంటే కూడా మొదటి కావ్యం అది అని అంటారు. కొంతమంది నన్నయ్య తర్వాత రాశాడు లేక నన్నయ్య సమకాలికుడు అన్నారు. కాలం గురించి మనం ఇప్పుడు లెక్కట్లేం కదా. ఓ 1100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పుడు ఏం జరిగిందో, నన్నయ్య ముందు పుట్టాడా లేకపోతే ఈ నన్నెచోడు ముందు పుట్టాడో చెప్పలేము. ఇద్దరు నన్నయ్యలే, ఆయన నన్నయ్య ఈయన నన్నెచోడు. కానీ అందులో మాత్రం వామాంగము నుండి పుట్టే అనే రాశాడు కుమార సంభవంలో కూడా. వింగు నపారసత్వ గుణ వీక్షణు అంటే విజృంభించి అపార గుణసత్వం కలిగిన ఒక మహాపురుషుణ్ణి శివుడు తన ఎడమ భుజము నుంచి వామభాగము నుంచి సృష్టించాడు అన్నది. ఎక్కువ పురాణాల్లో శివుడి వామభాగం నుంచే నీలలోహితుడైనటువంటి పురుషుడు పుట్టాడు అని రాశారు. ఆ పుట్టినటువంటి ఆయన తామర పువ్వు రేకులు వంటి కళ్ళు కలిగినవాడు, పరమసుందరుడు, నల్లని మేఘం వంటి ఆకారం కలిగినవాడు, పరమ సత్వగుణ ప్రశస్తుడు ఆయనని పుండరీకాక్షుడు, గోవిందుడు, కృష్ణుడు, దామోదరుడు, మాధవుడు, నారాయణుడు అని అనేక నామములతో శివుడు సంబోధించి, నాయన ఈ కాశీపట్టణం అంతకంతకీ ధర్మ అర్థ కామ మోక్షములనే 4 ఫలపురుషార్థములతో అభివృద్ధి చెందుతోంది. దీనికి ఒక యజమాని కావాలి, పోషకుడు కావాలి. ఈ కాశీకి నిన్ను పోషకుడిగా నియమిస్తున్నాను. కాశీకి పాలకుడేమో రక్షణ చేసే పాలకుడు కాలభైరవుడు, నువ్వు పోషకుడి. పాలకుడికి పోషకుడికి తేడా ఉంది. పాలకుడు తప్పొప్పుల్ని అనుగ్రహించి, తప్పు చేస్తే శిక్షించి, ఒప్పు చేస్తే రక్షిస్తూ లోపలికి వచ్చేవాళ్ళని వాళ్ళ వేషాలు పరిశీలించి, వేషాలు లేకుండా అక్రమంగా వస్తే మిలిటరీ విమానంలో బయటికి అంటేస్తూ చూసుకుంటూ ఉంటాడు. పాలకుడికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. పోషకుడికి కేవలం తిండి పెట్టే బాధ్యత, మకాం ఇచ్చే బాధ్యత ఉంటాయి. అందులో పోషకుడు పాలకుడు ఒకడు కదా అనే అనుమానం పెట్టుకోకండి. ఎప్పుడు కూడా పాలక బాధ్యతలు వేరు, పాలకులు ఎప్పుడు కూడా నగరంలో ఉండొచ్చా లేదా, వాడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా, వాడికి ఆదాయం ఎంత, వాడికి పన్ను ఎంత కట్టాలి, వాడికి ఉద్యోగం ఇవ్వాలో వద్దా, వాళ్ళకి సంబంధాలు ఎలా ఉన్నాయి ఇవి చూస్తారు. పోషకులు అవతల వాడి యొక్క గుణగణాలతో సంబంధం లేకుండా వచ్చిన వాడికి వచ్చాడు బుక్ చేసుకున్నాడు ఆన్లైన్లో కాబట్టి రూమ్ ఇవ్వాలి, భోజనం పెట్టాలి, ఆ భోజనం పెట్టేందుకు రికమెండేషన్ ఇస్తాడనమాట. అలాంటి వాడిని పోషకుడు అంటారు. అయితే చీటీ ఇచ్చినంత మాత్రం చేత భోజనం పెడతారని లేదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు మన ప్రణవపీఠంలో, ఆయన పోషకుడు అనుకుందాం. ఆయన ఒక చీటీ ఇచ్చి భోజనం చేయి అన్నాడు. పోషకుడు ఎప్పుడు చీటీ ఇస్తాడనమాట, ఏది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు. కానీ వాడు అక్కడ భోజనం పెట్టేవాడి బాధ్యత ఒకటి ఉంటుంది. భోజనం పెట్టేందుకు వాళ్ళు అన్నపూర్ణ ఉండాలి. అక్కడ చీటీ చూస్తుంది, ఈ చీటీ ఒరిజినల్లా డూప్లికేటా, దీన్ని విశ్వనాథుల వారు స్టాంప్ వేశారా లేదా. ఒక్కోసారి పద్మాకర్ గారు స్టాంప్ వేసినా విశ్వనాథ్ గారు స్టాంప్ వేయకపోతే లాభం లేదు.
ఎన్ని గొడవలు ఉన్నాయి ఇక్కడ. అందువల్ల చూసుకుని అందరినీ కూర్చోబెట్టి భోజనం పెడుతుంది. భోజనం అయిపోతే ఇప్పుడు పోషకుడు స్టాంప్ వేసి ఓ చీటీ ఇచ్చి భోజనం చేయని లోపలికి పంపినా లోపల భోజనం లేకపోతే ఏం చేస్తాం? కాబట్టి భోజనం అయిపోకుండా చూసుకునే బాధ్యత మళ్ళీ అన్నకు ఉంటుంది. చూసారు ఎన్ని విభాగాలు ఉంటాయో. కాబట్టి రికమెండేషన్లు ఉన్నంత మాత్రమే అది పనవుతున్నారు కూడా లేదు, మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి రికమెండేషన్లు కూడా వికటిస్తాయి. రికమెండేషన్ వికటించింది కూడా ఉంది. ఇది ఒరిజినల్ లియన్ రికమెండేషన్ ఇచ్చారు, వికటించి డాల్డా అయ్యింది. ఏం చేస్తాం? నీ అదృష్టం బాగాలేకపోతే అలాంటివి కూడా వస్తాయి. అందువల్ల కాశీకి పాలకుడు, పోషకుడు, అన్నదాత ఇన్ని రకాల బాధ్యతలు ఉన్నాయి. ఫైనల్గా అందరికీ నాథుడు విశ్వనాథుడు. అందుకని ఈ నీలమేఘఛాయ శరీరుణ్ణి పోషకుడిగా ఉండు అంటే, పోషకత్వం అంటే అంత తేలిక కాదండి, అందరికీ కావలసిన వసతులు చూడాలి కాబట్టి శక్తి సంపాదించడానికి తపస్సు చేస్తాను అని కాశీ దగ్గర ఆయన ఒక ప్రాంతం చూసుకున్నాడు. అప్పటికింకా గంగానది భూలోకానికి రాలేదు, భాగీరథి గంగ రాలేదు. అప్పటికి కాశీ ఏర్పడిన కొత్తలు కదా, అందువల్ల భగీరథుడు లేడు, గంగా రాలేదు, ఏమీ లేదు, కనుక నీళ్లు లేవు. ఆ ప్రదేశంలో కూర్చుని తపస్సు చేసి కాశీని పోషించాలంటే ముందు నీళ్లు కావాలి. తపస్సు చేసేవాడు స్నానం చేయాలి, అర్ఘ్యం విడిచిపెట్టాలి, అప్పుడు తపస్సు చేయాలి, కనుక నీళ్లు లేవేమిటి అని ఆలోచించాడు ఆయన. సరే ఏం చేస్తాం అనుకుని తన చక్రంతో అక్కడ ఒక గొయ్యి తవ్వాడు. ఆ గొయ్యి తవ్వితే అప్పుడు ఆయన శరీరం అంతా చెమట పట్టింది. ఆ చెమట నీరుని, ఘర్మజలాన్ని ఆ గోతిలో నింపాడు. చక్రముతోటి తవ్విన గొయ్యి గనక దాన్ని చక్రతీర్థము అన్నారు. ఆ చక్రతీర్థం దగ్గర కూర్చుని 1000 సంవత్సరములు మహాతపస్సు చేశాడు శ్రీమన్నారాయణుడు శివుడి కోసం. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి మెచ్చుకుని, నాయన ఇటువంటి తపస్సుని ఈ సృష్టిలో ఇంత పూర్వం ఏ జీవి చెయ్యలేదు, నువ్వే అద్భుతంగా చేసావు అని ప్రశంసించాడు. ఆనందంతో శివుడు నృత్యం చేశాడు. అప్పుడు ఆ శివుడు నృత్యం చేస్తూ ఉంటే ఆయన కుడి చెవి కదిలిపోయింది, మెడలో ఉన్న కపాలాలు, శిరస్సు మీద ఉన్నటువంటి బ్రహ్మకపాలం కూడా కదిలి, శివుడి యొక్క జటాదోటానికి పైన బ్రహ్మకపాలం ఉంటుంది, ఓ పక్కన గంగ ఉంటుంది, ఇటు గంగా కదిలింది, ఇటు కపాలము కదిలింది. ఆయన కుడి చెవి దుద్దు ఊడిపోయి టక్కన ఆ చక్కెర తీర్థం దగ్గర పడింది. ఆయన కుడి చెవికున్నటువంటి కర్ణిక అంటే దుద్దు, మణులు తాపడం చెయ్యబడిన దుద్దు గనక దాన్ని మణికర్ణిక అన్నారు. ఈ మణికర్ణిక పడ్డం వల్ల ఆ రేవుని ఏమన్నారు, ఘట్టాన్ని మణికర్ణిక ఘట్టము అన్నారు. అంటే అప్పటికి గంగ రాలేదు, అది చక్రతీర్థం, మణికర్ణిక అని పిలువబడ్డది. గంగ వచ్చాక ఈ చక్రతీర్థము మణికర్ణిక అన్ని కలిసిపోయి మణికర్ణిక ఘాట్ అనే పేరుతో ఒక ఘట్టాన్ని పర్మనెంట్గా స్నానానికి ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా మీరు విష్ణువు తపస్సు చేసిన చక్రతీర్థము మణికర్ణికా ఘట్టం చూడొచ్చు. మణికర్ణికా ఘట్టం దగ్గర చక్రతీర్థం ఉంటుంది, అక్కడ నారాయణుని విగ్రహం కూడా ఉంటుంది. అది శివుడి దగ్గర భక్తితో శివుణ్ణి తపస్సు చేసి మెప్పించడం కోసం విష్ణువు తన చక్రం తవ్వి ఏర్పాటు చేసినటువంటి తీర్థం, అందుకే చక్రతీర్థం అది. ఆ తపశ్శక్తితో విష్ణువుని కాశీకి పోషకుడిగా అధికారిగా నియమించాడు. ఓ మంచి సింహాసనం తెప్పించి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి లక్ష్మీదేవిని భార్యగా ఇచ్చి ప్రమదగణాలతో, విఘ్నేశ్వరాదులతో, బ్రహ్మాది దేవతలతో కలిసి శివుడు ఆయన శిరస్సును కిరీటం పెట్టి, ఈరోజు నుంచి కాశీకి నువ్వు పోషకుడివి, అధికారివి, ఇదిగో నీ మీద అభిషేకానికి గంగాజల బిందువులు పోస్తున్నాను అని జల బిందువులు పోశాడు. బిందువులు పోయటం వల్ల మాధవుడు బిందు మాధవుడయ్యాడు. ఆయన కేంద్ర బిందువు అయ్యాడు, మొత్తం కాశీకి కేంద్ర బిందువు అయ్యాడు. అలా బిందు మాధవుడు అనే పేరుతో విష్ణు పోషకుడై ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. కాశీకి ఈ విధంగా క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడు, పోషకుడిగా విష్ణువు, అన్నం పెట్టేటటువంటి మాతగా అన్నపూర్ణ, అంతఃపురంలో ఉండేటటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి విశాలాక్షి, వీళ్లతో పాటు ఇంకా రకరకాలైన ప్రమదగణాలు, అన్నిటికీ మించి విశ్వనాథుడు అక్కడ ఉండి కాశీక్షేత్రానికి వచ్చినాడు పలకరిస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో నమ్మిన వాడికి నమ్మినంత. ఒకప్పుడు ఏం జరిగింది, కాశీక్షేత్రంలోనే కాదు ప్రపంచం అంతా కరువు వచ్చింది. భూమండలంలో ఒక కాశీకి ఎప్పుడు కరువు ఉండదు అనుకోండి, కాశీలో అన్నపూర్ణ అన్నం పెడుతుంది. మిగతా అన్ని ప్రాంతాల్లో ఒక 60 ఏళ్ళు వర్షం కురవలేదు, అక్కడ ఒకరోజు 2 రోజులు కాదు, 60 ఏళ్ల పాటు ఏకధాటిన వర్షం లేకుండా పోయింది భూమండలంలో కొంతమంది మనుషులు చేసిన పాపాల వల్ల. అప్పుడు భూమంతా క్షామంతో నిండిపోయింది. బ్రహ్మదేవుడు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని విష్ణువుని సలహా అడిగాడు, ఎందుకు ఇంత క్షామం వచ్చింది అంటే కాశీ తప్ప తక్కిన ప్రాంతములలో యజ్ఞములు జరగలేదు, అందువల్ల భూమికి కరువు వచ్చింది. ఈ కరువు పోవాలంటే ఒక మంచి పరిపాలకుడు కావాలి. ఇది పద్మకల్పం. ఈ పద్మకల్పంలో స్వయంభవమును అనే మనువు గారు పరిపాలన చేశాడు. ఆయన వెళ్ళిపోయాక సరైన ధర్మం నిలబడలేదు. ఆ స్వయంభూ మనువు యొక్క వంశంలో రిపుంజయుడు అని ఒక రాజుగారు ఉన్నాడు. ఈ రాజుగారు ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు. ఆయన కనుక పరిపాలన చేస్తే దొంగలు అదుపులోకి వస్తారు. దొంగలు పాపాత్ములు అదుపులోకి వస్తే భూమండలంలో యజ్ఞాలు జరుగుతాయి, ధర్మ కార్యక్రమములు నిర్వహింపబడతాయి, అప్పుడు మళ్ళీ కరువు తొలగిపోయి వర్షాలు కురుస్తాయి. కాబట్టి రిపుంజయుణ్ణి పరిపాలకుణ్ణి చెయ్యి అన్నాడు. రిపుంజయుడు కాశీలో ఉండేవాడు, ఆయనకి కాశీ అంటే ఇష్టం. వెంటనే బ్రహ్మగారు కాశీకి వచ్చాడు. నాయన, ఓ మరువంశ సంభవ రిపుంజయ, నీకు కూడా భూమండలం పరిస్థితులు తెలుసు. 60 ఏళ్ళుగా వర్షాలు లేకపోవటం వల్ల భూమి నాశనం అయిపోయింది. నువ్వు ధర్మాత్ముడివి, పరిపాలకుడివి, పోషకుడివి, అన్నిటికీ మించి ధర్మమును నిలబెట్టడంతో పాటు శారీరక బలం కూడా కలిగిన వాడివి. నువ్వు ఈ భూమికి, సర్వం సహా భూమికి, మొత్తం భూమికి చక్రవర్తివై ఈ భూమిని పరిపాలించు. నీ వల్ల మళ్ళీ వర్షాలు కురుస్తాయి, ప్రపంచం సుఖంగా ఉంటుందని. కానీ ఆయన ఉన్నాడు, నాకు కాశీ ఇష్టం, కాశీని విడిచిపెట్టను. నేను భూమిని పరిపాలించాలంటే ఈ కాశీని రాజధానిగా చేసుకోవాలి. మొత్తం భూమికి కాశీ రాజధానిగా నేను పరిపాలన సాగిస్తాను అంటే అలాగే కానీ అన్నాడు ఆయన. 2వ కండిషన్ అన్నాడు. ఇది ఎక్కడ గొడవరా, ఇంత చక్రవర్తి అవుతావంటే కండిషన్లు పెడుతున్నావు, అసలు ఏం పెట్టాలి కండిషన్స్, కానీ నువ్వు పెడుతున్నావు ఏమిటన్నాడే. భూమి మీద ఒక్కడి పెత్తనం ఉంటేనే సక్రమంగా పరిపాలన సాగుతుంది, 100 పెత్తనాలు ఉంటే పరిపాలన సాగదు. ఇప్పుడు వంటిల్లు ఉందండి, ఆ వంటింటికి ఎవరో ఒకళ్ళు యజమానిగా ఉంటే పరిపాలన సాగుతుంది. కానీ పద్మాగర్ గారు ఒక పక్క నుంచి, వేణీ గారు ఒక పక్క నుంచి, విశ్వనాథ్ గారు ఒక పక్క నుంచి, ఇంకొకళ్ళు చిగ్గో పక్క నుంచి తలో పెత్తనం పెడితే ఆ వంటింట్లో ఎవరికి అన్నం పెట్టాలి, ఎవరికి పెట్టకూడదు, ఎంత పడుమంది వస్తారో తెలియాలి కదా. అందులో ఎప్పుడు కూడా వేణి గారి పెత్తనం ఒకటి సాగితే ఆయన అందరికీ భోజనం సాగుతుంది. నాకు తెలియక మధ్యలో నేను వచ్చి వంట ఆయనకేమో ఆవిడ గాలిలు చేయమంటే ఎందుకు గాలిలు బూరెలు చేయంటే, ఇంకోటి వచ్చేమో అప్పాలు చేయంటే చివరికి వంటవాడు ఏం చేయాలో తెలియక అలా కూర్చుంటాడు. అందులో ఎప్పుడు కూడా ఒక శాలకి ఒకళ్ళ చేతి మీదుగా పెత్తనం సాగాలి. ఈ పెత్తనాలు 10 వచ్చాయనుకోండి తల ప్రాణం తక్కువస్తూ ఉంటుంది. మాకు అప్పుడప్పుడు చాలా యాతలు వచ్చేస్తూ ఉంటుందండి. ఏదో కొంతమంది వచ్చారు, వీళ్ళని ఈ గదిలో పెట్టి కూర్చోబెట్టి భోజనం పెట్టి అంటాం. మధ్యలో ఒక ఆవిడ వచ్చి, అదిగో ఎవడో వచ్చాడు చూడడానికి, వాడిని ఈ గదిలో కూర్చోబెట్టి అంటుంది. ఇంకొక ఆయన వచ్చి అక్కడ కూర్చోబెట్టి అంటాడు. ఒక ఆయన వచ్చి 4 భోజనం పెట్టి అంటాడు. ఇంకొక ఆయన వచ్చి 2 అంటాడు. ఇంకొక ఆవిడ వచ్చి, నేను ఇవాడ మా ఇంటికి వెళ్ళిపోతున్నానండి అంటుంది. ఇంతలో పక్కనున్న ఆడవాళ్ళు వచ్చి, వెళ్ళొద్దమ్మా, ఎందుకైనా మంచిది, గురువుగారికి మేము చెబుతాం, మీ ఆయనే ఉండమన్నాడని అంటారు. అప్పుడు ఈవిడేం చెప్తున్నమాట అంటే, మా ఆయనండి మీ దగ్గర సేవ చేయడానికి ఉండమన్నాడండి అంటుంది. ఇలా ఎన్నో రకాల పెత్తనాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఈ కార్యక్రమం అంతా అస్తవ్యస్తం అయిపోదు. కాబట్టి ఎప్పుడు పెత్తనం ఒక రకంగా ఉండాలి. ఇది దివోదాసుగా చాలా గొప్పగా ఆలోచన చేసి చెప్పిన వాడు. ఆయన కూడా కష్టాలు అనుకుంటాయి కనుక. అందుకని ఏమన్నాడు, భూమి మీద ఈ రోజు నుంచి మానవులు తప్ప, ఈ భూమి మీద ఉండే పక్షులు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. దేవతలంతా స్వర్గానికి వెళ్ళిపోవాలి, కింపురుషులు కింపురుషలోకానికి వెళ్ళిపోవాలి, యక్షులు యక్షలోకానికి వెళ్ళిపోవాలి, పాములు పాతాళానికి పోవాలి, భూమి మీద మానవులే ఉండాలి. ఆఖరికి విశ్వనాథుడు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఆయన కూడా కైలాసానికి వెళ్ళిపోవాలి. నేను శివుణ్ణి పూజిస్తాను, నేను పిలిచినప్పుడు దండం పెట్టినప్పుడు ఏది ఒక నమస్కారం చేసినప్పుడు ఆయన కనపడాలి, ఒత్తప్పుడు కనపడకూడదు. ఇది కొత్త పత్రం ఉండవు. ఎవరినైనా వెళ్ళిపోకూడచ్చు, కానీ కాశీలో విశ్వనాథుడు కూడా ఉండకూడదట, ఆయన కైలాసంలో ఉండాలి. అలాగని ఈయన భక్తుడు కదా, అందుకని పిలిచినప్పుడు అన్నపూర్ణాదేవితో పాటు విశ్వనాథుడు దర్శనమిచ్చి దీవించి మాయమైపోవాలి. ఒత్తప్పుడు భూమి మీద ఉండకూడదు. రోజు 24 గంటలు ఆయన కాశీలో కూర్చుంటే ఆయన కత్తనమే చెల్లుతుంది. కాలభైరవుడి కత్తనం, విష్ణు పెత్తనం, బ్రహ్మ పెత్తనం, పార్వతీదేవి పెత్తనం, విశాలాక్ష పెత్తనం, డుంటి విఘ్నేశ్వర పెత్తనాలు, ఈ పెత్తనాలు ఏవి ఇక్కడ సాగవు. అందరూ ఎవరి దారిన వాళ్ళు పూట ఊళ్ళే చదువుకుపోవాలి. నా పెత్తనం మాత్రమే చెల్లాలి. ఏ దేవతలు, ఏ దిక్పాలకులు, ఏ గ్రహాలు ఇక్కడ ఉండకూడదు అనగానే బ్రహ్మగారు, మరి తప్పదు, నువ్వు పరిపాలన చేస్తేనే మళ్ళీ భూమికి ధర్మం తిరిగి చేరుతుంది. ధర్మం 4 పాదాల నిలబడాలంటే నీ పెత్తనం ఉండాల్సిందే, నీవు చెప్పినట్టే జరుగ్గాక అన్నాడు. ఇంకేం చేస్తాడు శివుడు? తల పట్టుకున్నాడు. ఏమిటి బ్రహ్మదేవ ఇలా వరం ఇచ్చేసావు? నువ్వు వరం ఇస్తే నిలబెట్టుకోవాలి. నన్నేమో ఎక్కడ ఉండద్దన్నా పర్వాలేదు కానీ కాశీలో కూడా ఉండద్దంటే ఎలాగా? కాశీ అంటే నాకు అంతఃపురకాంత కదా అంటే మరి ఏం చెయ్యనండి. విష్ణువుతేమో ఈ రిపుంజయుడి పరిపాలన బాగుంటుందన్నాడు. నాకు కూడా అదే అనిపించింది. అందుకే నేను నడపకుండా మాట ఇచ్చాను, నా మాట నిలబెట్టాలి అన్నాడు. సరే, త్రిమూర్తుల్లో ఒకరు మాట ఇస్తే దక్కిన వాళ్ళు నిలబెట్టాలి కదా. అందుకని శివుడు ఇష్టం లేకపోయినా అన్నపూర్ణ, విశాలాక్షి, నాయన విఘ్నేశ్వర, కాలభైరవ, సద్దేంటి పెట్లు సంచులు అన్నాడు. ఇంకా సంచులు సర్దారు. ఎందుకంటే విశ్వనాథుడు చాప మీదే పడుకుంటాడు. ఆ చాప ఒకళ్ళు సర్దారు. ఆ చాప ఏది? శివుడంతటి వాడు శివప్రసాదంగా పడుకోవడానికి ఇతరుల కోసం తెచ్చిన చాపలు ఓట్లు కట్టారు. తర్వాత ఏవో బియ్యాలు, కూరగాయలు, ఉప్పులు ఏవైతేనేది ఈశ్వరుడు యొక్క సామగ్రి అంతా మూట కట్టుకుని ఈశ్వరుడి పరిపాలన కైలాసానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోయాడు బిందుమాధవుడు. కాలభైరవుడేమో ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. విఘ్నేశ్వరుడు కూడా కైలాసం చేరాడు. దేవతలంతా భూలోకంలో ప్రత్యక్ష కైలాసమైన కాశీలో ఉన్న సుఖాలు విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయారు. పాములు పాతాళానికి పోయాయి. రాక్షసులు కకావికలైపోయారు. కేవలం మానవులు, ఈ మానవులతో పాటు సన్నిహితంగా ఉండేటటువంటి పశుపక్ష్యాదులు మాత్రమే భూలోకంలో మిగిలేవు. ఈ విధంగా భూలోకాన్ని కట్టడి చేసి పరిపాలన చేశాడు ఆయన. మంచి సింహాసనం పెట్టుకుని ఒక శుభముహూర్తంలో కాశీలో సింహాసనం మీద కూర్చున్నాడు. మరి గమనరావచ్చు అందరినీ ఇలా ఎందుకు తింటాడు అని. నిజంగా కూడా దేవతలు తలుచుకుంటే మానవులను ఏదైనా చేయగలరు. కష్టం లేనివాడికి ఇవ్వగలరు, సుఖాలు ఉన్నవాడిని కష్టపెట్టగలరు, కష్టాల్లో ఉన్నవాడికి సుఖం ఇవ్వగలరు. ఎందుకంటే దేవతలు గ్రహాల యొక్క స్థితి మారుస్తారు. ఆ కాలంలో ఈ పెత్తనాలతోటి పరిపాలకులకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు హఠాత్తుగా దేవతలు భూమి మీదకి వచ్చేవారండి, మనుషులు కనబడేవారండి. ఆ మనుషులు ఎవరైనా చిన్న చిత్తగా తప్పు చేస్తే నువ్వు నాశనం అయిపో అనేవారు. లేదా ఎవడో ఏడుస్తున్నాడు, హఠాత్తుగా దేవతలకు ఆనందం కలిగింది. ఒక సంఘటన చెబుతాను మీరు. భూలోకంలో ఈ రిపుంజయుడి యొక్క తండ్రి ఒక దుర్మార్గుడైన దొంగవాడు హత్యలు చేస్తూ ఉంటే వాడి కాళ్ళు చేతులు నరికించాడు. ఎంతలో అనుకోకుండా అక్కడికి వరుణదేవుడు వచ్చాడు. ఈ ఏడుస్తున్నవాడు వరుణదేవుడు చూచి, వరుణదేవ కాళ్ళు చేతులు లేవు అయినా తలతో మొక్కుతున్నాను కాపాడు అనగానే, వాడు ఏం తప్పు చేశాడు, ఎందుకు వాడికి ఆ శిక్ష వచ్చింది అని ఆలోచించకుండా వాడికి కాళ్ళు చేతులు ఇచ్చేశాడు. దాంతో ఏమైపోయింది? వాడు మళ్ళీ దొంగతనాలు మొదలెట్టాడు, హత్యలు మొదలెట్టాడు. ఎక్క రాజుగారి మీదకి వెళ్ళిపోయాడు వాడు. ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఆ రోజుల్లో మహారాజులు ఎదుర్కొన్నారు. రాజులు శిక్ష వేస్తే దేవతలు వచ్చి ఆ శిక్ష తప్పించి వాడికి మళ్ళీ అవయవాలు ఇచ్చి రక్షిస్తే ఏమైపోతుంది? ఇప్పుడంటే దేవతలు ప్రత్యక్షంగా కనపట్టలేదు, కానీ కృతత్రేత ద్వాపర యుగంలో దేవతలు భూమి మీద కనబడేవారండి. ఇప్పుడు మీ కళ్ళతో నన్ను చూస్తున్నంత తేలికగా ఇంద్రుణ్ణి చూచిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. అందువల్ల ఈ బాధలు నేను పడలేను. దేవతలు కనుక వచ్చి ఈ భూలోకంలో పరిపాలనలో వేలు పెడితే, పెత్తనం కనుక వహిస్తే కొంపలు ములిగిపోతాయని దివోదాసు వాళ్ళు గట్టేశాడు. కాబట్టి ఆయన కోణంలో చూస్తే అది న్యాయమే, కానీ ఆయన చేసిన పొరపాటు ఒకటి ఉన్నది. దేవతలు, నాగులు మొదలైన వాళ్ళందరినీ పంపిస్తూ పంపించు కానీ విశ్వనాథుడిని పంపేశాడు. అసలు విశ్వనాథుడికి కాశీకి అభిన్నం. కొన్ని క్షేత్రాలు ఉంటాయండి, తిరుపతి వల్ల వెంకటేశ్వరుడికి పేరు వచ్చిందా, వెంకటేశ్వరుడి వల్ల తిరుపతికి పేరు వచ్చిందా? అంటే ఏం చెబుతాం? తిరుపతి వెంకటేశ్వరులు ఇద్దరు ఒకటే. అలాగే కాశీ వల్ల విశ్వనాథుడా, విశ్వనాథుడి వల్ల కాశీ అంటే చెప్పలేము. కాశీ లేని విశ్వనాథుడు ఉండడు, విశ్వనాథుడు లేని కాశీ ఉండదు. అందులో కాశీ విశ్వేశ్వరుల యొక్క బంధం అవినాభావ సంబంధం. ఒక్క విశ్వనాథుడిని కనుక గెంటి ఉండకపోతే ఆయన జీవితంలో కాశీ నుంచి బయటికి వెళ్ళవలసిన కర్మయోగం వచ్చేది కాదు. విశ్వనాథుడిని పంపేశాడు ఆయన. ఏకంగా 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాడండి ఆయన. చాలా ధర్మంగా పరిపాలన చేశాడు. ఆయన పరిపాలనలో మాట వరసకు కూడా దొంగలు లేరు, పరుల యొక్క ధనమును అపహరించిన వాళ్ళు లేరు, పర స్త్రీలను అపహరించిన వాళ్ళు లేరు, హత్యలు లేవు, ఏ కష్టాలు లేవు. నెలకి 3 వానలు కురిసేది, భూమండలం సస్యశ్యామలంగా ఉండేది. దేవతలకి కోపం వచ్చేసింది. ఈ దుర్మార్గుడు దేవతలందరినీ భూమి మీద ఉండకూడదంటాడా? దేవతలు లేకపోతే వీడి పరిపాలన ఎలా సాగుతుంది అని ఈయన పరిపాలనలోకి వచ్చిన కొత్తల్లో ఆయన మీద కోపం వచ్చి, ఒరే వర్షాలు కురిపించకండిరా అని వర్షదేవుణ్ణి ఆపేశాడు ఇంద్రుడు. అప్పుడు ఈయన ఏం చేశాడు? నేను పరిపాలనలోకి వచ్చి వర్షాలు కురిపిస్తూ ఉంటే వర్షాలు కురవకుండా చేస్తారా దేవతలు అని యోగశక్తితో తానే మేఘంగా మారిపోయి వర్షం కురిపించాడు. దాంతో వరుణదేవుడు చిన్నబోయాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు పిలిచాడు ఇంద్రుడు. ఏమై వర్షాలు కురవకపోతే తానే వరుణుడిగా మారి మేఘములుగా మారి వర్షాలు కురిపించి భూమండలాన్ని సస్యశ్యామలం చేస్తున్నాడు ఈ రాజు నిపుంజయుడు. కాబట్టి ఈతడికి అగ్ని లేకుండా చేసేయి అన్నాడు. దాంతో అగ్నిహోత్రుడు కాశీలో కాకుండా మొత్తం భూమండలం అంతా అగ్నిని ఉపసంహరించాడు. పొయ్యిలో నిప్పు లేదు, యజ్ఞగుండంలో నిప్పు లేదు, శవాలు తగలబెట్టాలంటే నిప్పు లేదు, ఈ విధంగా ఎక్కడ నిప్పు లేదు. నిప్పు లేకపోతే పప్పులు ఉడకవు, పప్పులు ఉడకపోతే తినడానికి తిండి ఉండదు. ఈ విధంగా మొత్తం త్రేతాగ్నులు చల్లారిపోయాయి. ఇప్పుడు అర్థమైంది, దేవతలు నా మీద కక్ష కట్టారు. నేను విశ్వేశ్వరుడు భక్తుణ్ణి, శివభక్తుణ్ణి, యోగిని, నన్ను వీళ్ళు ఏం చేస్తారని యోగశక్తితో కొత్త అగ్ని సృష్టించాడు. ఇది రిపుంజయుడు సృష్టించిన అగ్ని. ఈ అగ్నిహోత్రం మళ్ళీ అందరిళ్లలో చేరింది, యజ్ఞగుండాల్లో అగ్ని మండింది, పొయ్యిలో నిప్పు మండింది, అలాగే శ్మశానాల్లో నిప్పు మండింది. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహ్వనీయాగ్ని అని అగ్ని 3 రకాలు. అందుకే అగ్నిని త్రేతాగ్నులు అంటారు. ఈ త్రేతాగ్నులు మండే. అప్పుడు ఇక దేవతలు ఈయన ఏం చేయలేము, దేవతలను కూడా దాసులను చేసుకుని తానే అగ్ని, తానే జలము, తానే వాయువు, తానే భూమి, తానే ఆకాశమై పంచభూతాలు తానే అయ్యి ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. కాబట్టి ఇతనికి రిపుంజయుడు అనే బిరుదుతో పాటుగా దివోదాసు అని బిరుదిద్దాం. అంటే దివహ, దేవతలను కూడా దాసులుగా చేసుకున్నవాడు అని బిరుదిచ్చారు. దేవతలు ఆయనకి దివోదాసు అని బిరుదిచ్చారు. ఈ దివోదాసు ఇంతకాలం పరిపాలించాడు. శివుడికి బాధ కలిగింది. బాధ ఏమిటి, లోకశ్రేయస్సు కోసం బాధ నటిస్తాడు. ఆయన కావాలంటే విశ్వేశ్వరుడు అక్కడ ఉండలేడేంటి. కానీ ఆయన ఏమన్నాడు ఒక రోజున, ఓ సూర్యదేవ, కాశీ లేకపోతే నేను క్షణం ఉండలేను. ఆ దివోదాసు గారు నా క్షేత్రం నుంచి నన్నే గెంటాడు. పిలిచినప్పుడు మాత్రం వెళ్ళి దండం పెట్టుతూ ఉంటే ఆ దండం స్వీకరించి ఆయన నమస్కారం స్వీకరించి ఆయనకి దర్శనమిచ్చి మళ్ళీ కైలాసానికి వస్తున్నాను. ఆయన పిలిచినప్పుడే వెళ్ళాలట, పొమ్మంటే పోవాలట. నా పట్టణంలోకి నాకు పిలుపు కావాలా, పొమ్మంటే పోవాలా, కాశీని వదిలి ఉండలేను, ఏదో రకంగా నాకు కాశీ వెళ్ళేందుకు ఏర్పాటు చెయ్యి అని సూర్యుడు పంపాడు. సూర్యభగవానుడు భూలోకానికి సూర్యుడు రూపంలో వస్తే దివోదాసి గెంటేస్తాడు. అందుకని మారు వేషం వేసుకున్నాడు, ముసలాయన వేషం వేసుకున్నాడు. అలా ముసలాడి వేషంలో కాశీకి వచ్చాడు. కాశీ వచ్చాక ఆ ముసలాన్ని ఎవరు గుర్తుపట్టలేదుగా. మారు వేషంలో వస్తే దేవతలు ఎవరు గుర్తుపడతారు, డైరెక్ట్గా సూర్యుడి రూపంలో వస్తే తప్ప. ముసలివాడి రూపంలో వచ్చి కాశీని చూసి ఆనందపడిపోయి శివుడి సంగతి మర్చిపోయాడు. శివుడి కాశీకి తీసుకురావడం మర్చిపోయాడు. అరే కాశీ వెళ్ళి నాకు రూమ్ చూడరాని ఒక కుర్రాన్ని పంపాలని పూర్వం వాడు వెళ్ళి రూమ్ తీసుకుని వాడు ఉండిపోయాడు. నాకు రూమ్ చూడలేదు, అలాంటి వాడు ఉంటారు అంటే ఉంటారు. ఈ ముసలాయన అక్కడికి వచ్చి వృద్ధాదిత్యుడు అనే పేరుతో కొలువున్నాడు. క్రమక్రమంగా 12 రూపములతో కాశీలో తలోచోట వండి ఆనందంగా అహనా కాశీ అంట, ఓహనా కాశీ అంట అని కాశీలో ఓడిపోయి శివుడి దగ్గర వచ్చిపోయాడు. అప్పటి నుంచి ఆయన ద్వాదశాదిత్యులు అనే పేరుతో కొడిపోయాడు. వృద్ధాదిత్యుడు, సాంబాదిత్యుడు, ఖకోల్కాదిత్యుడు, లోలార్కుడు, లోలాదిత్యుడు అంటారన్నమాట, గరుడాదిత్యుడు, అరుణాదిత్యుడు, ఈ విధంగా 12 రూపములతో అక్కడ కొలువు ఉన్నాడు. శివుడు 1000 ఏళ్ళు గడిచింది, సూర్యుడు వెళ్ళి నన్ను కాశీ తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేయవయ్యా బాబు అంటే ఈరేళ్ళు అక్కడ మకాం పెట్టి రావట్లేదు, కనీసం వాట్సాప్లో కూడా ఎక్కడున్నాడో చెప్పట్లేదు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు వేయగా అనుకుని, కొంతమంది అండి దిక్మాల ఫోన్ ఎందుకు వాడని చెప్పండి, స్విచ్ ఆఫ్ చేసుకుని ఎప్పుడు మాట్లాడరు, వాళ్ళకి అవసరమైతే మాట్లాడతారు, ఇటువంటి వాళ్ళు సెల్ ఫోన్ ఉపయోగం పెట్టి తీసుకోవాలి వారు ఏమన్నారు. అలా ఈయనేమో వెళ్ళి రాడేంటి అని ఏం చేశాడు, యోగిని దేవతలు పంపాడు. చతుష్షష్టి యోగిని దేవతలు 64 మంది ఉంటారు, వీళ్ళకి పక్కన సమూహాలు ఉంటాయి కనుక చతుష్షష్టి కోటి యోగిని గణసేవిత అని అమ్మవారికి పేరు. ఒక్కొక్క యోగిని దేవతకి ఒక్కొక్క సమూహం, కోటి అంటే సమూహం అక్కడ, అంతేగాని మీరు అనుకున్న ఈ కోటి కాదు, 64 కోట్లు అనకూడదు, 64 యోగిని గణముల యొక్క సమూహం అని కూడా చెప్పాలి. ఈ యోగిని దేవతలను పిలిచి మీరు కాశీ వెళ్ళండి, ఏదో ఒక విధంగా దివోదాసుని ఒప్పించండి, నయానో భయానో ఒప్పించి నన్ను కాశీకి తీసుకెళ్ళండి, మీకు పుణ్యం ఉంటుంది, అవసరమైతే వాటిలో ఏదన్నా తప్పు కనపడితే, రంధ్రం కనపడితే, లూఫోలు కనపడితే వాడిని అక్కడి నుంచి ఉద్వాసన చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అనగా వీళ్ళు వచ్చారు. వీళ్ళంతా వచ్చి ఈ చండి, చాముండ మొదలైనటువంటి 64 దేవతలు కూడా తమ సమూహాలతో వచ్చి మారువేషం వేసుకుని సన్యాసులుగా చేరి, మారువేషంలో ఉంటే వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదండి, అలా రూపాల్లో వచ్చి కాశీని చూశాక ఆనందపడిపోయి, ఆహా ఏమి కాశీ, ఏమి కాశీ, పుణ్యాల రాశి కాశీ అని వీళ్ళు కూడా అక్కడ కూర్చుని మంచి పాయసాన్నాలు ఆయన నైవేద్యం పెడుతూ ఉంటే అవన్నీ తిని శివుడి సంగతి మర్చిపోయారు. కాశీ కడితే అంతేట, అన్నీ మర్చిపోతాడ, అంత గొప్పది కాశీ. ఇప్పుడు శివుడు మళ్ళీ ఏం చేశాడు, ఇది ఎక్కడ కూడా ఉండి బాబు, సూర్యుడు వెళ్ళిన వాడు వెళ్ళినట్టే రాలేదు, యోగిని దేవతలు వెళ్ళిన వాడు వెళ్ళినట్టే రావడం లేదు అని విఘ్నేశ్వరుడిని పంపాడు. విఘ్నేశ్వరుడు ఆయన అందమైన బాలుడి రూపం ధరించాడు, మానవ బాలుడి రూపంలో ఆయన చూస్తే అంత ముచ్చట పడిపోతారు. ఆయన 56 రూపాలు ధరించి అక్కడ కాశీలో కొలువైపోయాడు. దుంటి విఘ్నేశ్వరుడు, చింతామణి గణపతి, ఈ సింధూర గణపతి, హేరంబ గణపతి ఇత్యాది నామాలతో 56 నామాలతో ఆయన కొలువయ్యాడు, ఆయన రాలేదు. అప్పుడు ఇంకా ఆయన ఎలాగో కాదని ఇంద్రాది దేవతల్ని, నవగ్రహాన్ని ఒకరి తర్వాత ఒకరు పంపి చివరిని విష్ణువుని పిలిచాడు. విష్ణుదేవ మా అబ్బాయి ఒకసారి రమ్మనవా అన్నాడు. అప్పుడు విష్ణువు గణపతిని పిలిచి, ఏమిటండి విశ్వనాథులు గారు కాశీ రావడానికి ఏర్పాట్లు చేయమంటే నువ్వేమో కనబడకుండా పోయావు ఏమిటంటే, అవును కదండి కాశీ వచ్చేసరికి నాకు కాశీయే మా నాన్నగారు, కాశీయే మా అమ్మగారులు అనిపిస్తారు, అందుకే నాన్నగారి సంగతి మర్చిపోయాను అని వెంటనే విష్ణువుని వెంట పెట్టుకుని కైలాసానికి వచ్చి, స్వామి ఏమిటి నీ ఆజ్ఞ అన్నాడు. నువ్వు ఈ విష్ణువుని బుద్ధుడు అనే పేరుతోటి ఒక రూపంలోకి మార్చు, ఆయన వెంట పెట్టుకెళ్ళి బౌద్ధమత స్థాపన చెయ్యి, క్రమక్రమంగా నాస్తికవాదాన్ని పెంచు, నాస్తికవాదం వల్ల కాశీలోకి దుర్మార్గులు ప్రవేశిస్తారు, అప్పుడు దివోదాసు గారు పతనం అయిపోతాడు, ఆయన పతనం అయిపోతే నేను కాశీ వస్తానన్నాడు. అప్పుడు విష్ణువు గణపతితో కలిసి భూలోకానికి వచ్చాడు. గణపతి ఏమో వందాల కుమారుడు అయ్యాడు, విష్ణువు గుండు చేయించుకుని బుద్ధుడు అనే పేరు పెట్టుకుని అరిహంత అనే పేరుతో అక్కడికి వచ్చాడు. ఇంకిక్కడి నుంచి ఇద్దరు కలిసి ముందు కాశీలో ఉత్పాతాలు సృష్టించారు, అంటే హఠాత్తుగా ఇళ్లలో దోమలు చీమలు వచ్చేయడం, గొడ్లగోపలు రావడం, భూకంపాలు రావడం, కొంతమందికి రోగాలు రావడం, ఇలాంటి ఉత్పాతాలు సృష్టించారు. క్రమక్రమంగా దివోదాసు గారి యోగశక్తి కూడా తగ్గిపోయింది రండి. కారణం ఏంటో తెలుసా, వేల సంవత్సరముల పాటు కాశీలో విశ్వనాథుడు రాత్రిపూట ఉండకుండా చేయటం వల్ల ఇతడి యోగశక్తి తగ్గిపోయింది. ఇదివరకు అయితే ఉత్పాతములు పుడితే వాటిని అణిచేవాడు తన శక్తితో. ఇప్పుడు గణపతి ఈ విష్ణువు ఉత్పాతములు సృష్టిస్తూ ఉంటే అణిచే శక్తి తగ్గిపోయింది. అందుకే విశ్వనాథుడికి దూరం కాకూడదు అన్నారు. దానివల్ల ఏమైపోయింది, ఏమిటి నా రాజ్యంలో ఉత్పాతాలు పెరిగిపోయాయి అని బాధపడ్డాడు ఆయన. ఆ సమయంలో గణపతి ఇంటింటికి చేరి, నాయనలారా మీకు మీ నగరంలో ఉత్పాతములు పుట్టడానికి గల మూల కారణం ఒకటి ఉన్నది. మీరు చేస్తున్న ఈ హింసా విధానంతో కూడిన యజ్ఞములు పనికిరావు. మీరు ఎంతసేపు అనేక రకాలైన వేదములను చదువుతున్నారు, ఈ వేదములను విడిచిపెడితేనే మీరు బాగుపడతారు అని నాస్తికవాదాన్ని బోధించాడు. దాంతో ఏమైపోయింది, నిజంగా కష్టాలు రావడానికి మూల కారణం వేదమేమో అని భ్రమలో పడిపోయారు వాళ్ళు. ఆ సమయంలో ఇదిగో ఒక ఆయన బుద్ధుడు అనే పేరుతో మన ఊళ్ళోకి వచ్చాడు. ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటే మళ్ళీ వర్షాలు పడతాయి, మీరు సుఖపడతారు అని గణపతి చెప్పగానే అందరూ ఈ బుద్ధ రూపంలో ఉన్న విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అలా పుట్టింది బుద్ధ అవతారం. నాస్తికవాదాన్ని వేదం వ్యతిరేకవాదాన్ని వినిపించి తాత్కాలికంగా దివోదాసుని పడగొట్టడం కోసం సృష్టింపబడింది అది. అంతేగాని ఈ గౌతమ బుద్ధుడు బుద్ధ అవతారం కాదు. ఇదివరకు మీకు శివపురాణంలో కూడా త్రిపురాసుర ఘట్టంలో అరిహంత గురించి చెప్పాను, బుద్ధావతారం. ఈ బుద్ధుడి ఈ రకంగా అనేక పర్యాయములు వచ్చాడు ఆయన. కలియుగంలో కూడా ఈ గౌతమ బుద్ధుడి యొక్క వారసులు ఈ బుద్ధుడిని పట్టుకున్నారు. అది తెలియక ఈదనే బుద్ధ అవతారం అనుకుంటారుగా, నేను ఎప్పుడో బుద్ధుడిగా అవతరించాడు విష్ణువే. కారణం కాశీలో విశ్వనాథుడు లేకపోవటం వల్ల లోకానికి నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని పూడ్చాలంటే తాత్కాలికంగా ఈ నాస్తికవాదం అవసరమైంది. అది భవిష్యత్తులో ప్రమాదం అయినా సరే కలియుగానికి అది అవసరమని దానికి శివుడు కూడా సమ్మతించాడు అనమాట. ఆయన సంకల్పం అది. చివరికి మొత్తం దివోదాసు భార్యలు, దివోదాసు గారి కొడుకులు, దివోదాసు గారి పరివారం అందరూ కూడా ఓహో వేదములను విడిచిపెడితే సుఖం పడతాం, వేదం వ్యతిరేక మార్గంలో నడుచుకుందాం అని ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు దివోదాసు గారికి భయం కలిగింది, నా రాజ్యం పాడైపోతుంది, పెత్తనం పాడైపోయింది, వేద వ్యతిరేక మార్గం వచ్చేసింది, ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి, పూర్వంలాగా పరిపాలన చేయలేకపోతున్నాను, వార్ధక్యం వచ్చేసింది, ఈ వార్ధక్యంలో బహుశా నాలో శక్తులు కూడా విడిగా అనుకుంటూ ఉండగా అప్పుడు అతని భార్యలు, ఊళ్ళో ఒక కుర్రాడు వచ్చాడండి, తెల్లగా ఉన్నాడండి, అప్పుడప్పుడు ఏనుగు ముఖంతో కూడా కనపడుతూ ఉంటాడు, వాడిని పట్టుకుందామండి, ఆయన పట్టుకుంటేనే మనకి సరైన మార్గం చెబుతాడనగా వెంటనే ఈయన ఈ విఘ్నేశ్వరుడి యొక్క మారురూపం అని గ్రహించలేక ఆయన్ని పిలిచి, బాబు యువ సన్యాసి, నీవే మమ్మల్ని కష్టాల్లోంచి గట్టెక్కించు, కాశీకే కాదు భూమండలం పాడైపోతుంది, నాస్తికవాదం వస్తుందంటే అప్పుడు గణపతి ఆ మారు వేషంలో ఉన్న సుందరబాలుడు, నాయన కాశీలో విశ్వేశ్వరుడు లేకుండా ఉండడం వల్ల ఈ నష్టం వచ్చింది, నా మాట విను, ప్రపంచమునకు అధిపతి విశ్వేశ్వరుడు, ఆయన్ని దూరం చేసుకుంటే నాస్తికవాదం పెరుగుతుంది, వేదం వ్యతిరేకవాదం వస్తుంది, దేవతలకు అపచారం చేసినా పర్వాలేదు కానీ దేవదేవుడైన విశ్వేశ్వరుడికి అపచారం చేయకూడదు. జరిగింది ఏదో జరిగింది, నువ్వు 60,000 సంవత్సరాలు పరిపాలన చేసావు, ఇంకెంతకాలం ఉంటావు, నీ కొడుక్కి పట్టాభిషేకం చేసి విశ్వనాథుడిని ఇక్కడికి రప్పించు, నీ పేరు మీదుగా సావిత్రీదేవి పక్కన ఒక లింగాన్ని ప్రతిష్ఠించు, లింగ ప్రతిష్ఠ చేస్తే ఇక నీకు పతనం ఉండదు, హాయిగా కైలాసానికి వెళ్ళిపోతావు అనగా, నువ్వు చెప్పింది నిజం, నేను అజ్ఞానంలో పడి దేవతల ఎక్కడి నుంచి గెంటేసి అపచారం చేశాను అని వెంటనే ఆ విఘ్నేశ్వరుణ్ణే పురోహితుడిగా పెట్టుకుని దివోదాసేశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు. అది ఇప్పటికి కూడా వటసావిత్రి దగ్గర, ఇది ధర్మేశ్వర మహాదేవుడు, ధర్మేశ్వర మహాదేవుడు పక్కన వటసావిత్రి, ఆ సావిత్రి దగ్గరే ఉంటుంది దివోదాసు గారు ప్రతిష్ఠించిన లింగం. ఆ లింగాన్ని ఆయన తన భార్యా సమేతంగా ప్రతిష్ఠించాడు, కొడుక్కి పట్టాభిషేకం చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని ఆయనకి శాశ్వతంగా కైలాసం ఇచ్చాడు. ఆ తదనంతరం దివోదాసు పత్రం పోయిందిగా వరసగా ముందు శివుడు బయలుదేరాడు, పార్వతిని వెంట పెట్టుకున్నాడు, ప్రమదగణాలు కదిలేరు, తప్పట్లు తాళాలు వాయించుకుంటూ వచ్చే సమయానికి విఘ్నేశ్వరుడు 56 రూపాలతో ద్వాదశాదిత్యుల రూపంలో సూర్యుడు, బుద్ధ రూపాన్ని విడిచిపెట్టి బిందుమాధవుడి రూపంలో విష్ణువు, ఇలా అందరూ స్వాగతం చెప్పారు. ఆ స్వాగతం స్వీకరించి తిరిగి అక్కడికి వచ్చి, నాయన విఘ్నేశ్వర నాకు ఘనకార్యం చేసి పెట్టావు, దివోదాసునేమో ముక్తికి పంపావు, నాకు తిరిగి కాశీ వచ్చేందుకు ఏర్పాటు చేసావు, కాబట్టి నీ రూపములను కాశీలో భక్తితో దర్శనం చేసుకున్న వాళ్ళకి భవిష్యత్తులో ఏ విధమైన విఘ్నములు ఉండవుగాక. కాశీలో శాశ్వతంగా నిలబడి మోక్షం పొందడానికి నీ అనుగ్రహం ఉండుగాక అని విఘ్నేశ్వరుడిని స్వయంగా తాను పూజించాడు. విఘ్నేశ్వరుడు 56 రూపాలతో ఉన్నప్పటికీ అందులో అత్యుత్తమమైనటువంటి రూపం డుంటి విఘ్నేశ్వర రూపం, ఆ తర్వాత చింతామణి గణపతి రూపం. అన్ని రూపాలు గొప్పే, అందులో ముఖ్యంగా డుంటి విఘ్నేశ్వరుడిని చూసి తీరాలి. డుంటి డుండి రెండూ కూడా సాధువులే. సంస్కృతంలో డుండి అన్నారు, డుంటి అన్నారు. పూర్వం మా చిన్నప్పుడు డుండి సమర్పించు త్రిమూర్తి ప్రొడక్షన్స్, దొంగ దొంగలకు దొంగ అన్న సినిమా వచ్చాయి, దొంగలకు దొంగ కృష్ణ నటించు అని పెయిన్ వేశాడు. ఇదేంట్రా ఈ డుండి ఏంటా, ఇదేదో ఇంగ్లీష్ పదం అనుకునేవాడిని చిన్నపిల్లాడిని కదా. అప్పుడు మా నాన్నగారి దగ్గరికి వచ్చి సినిమాలకు వెళ్ళడం ఆయనకి ఇష్టం ఉండదు, దిక్కుమాల సినిమాలు చూస్తే పాడైపోతారని. కానీ ఎందుకో చిన్నపిల్లలకి సినిమాలు అంటే ఇష్టం ఉండకుండా ఎందుకు ఉంటుంది? మేము సినిమాలు చూసినా అందులో హింస కోసం చూసేవాళ్ళం కాదు, అందులో సాహిత్యం ఉండేది మా చిన్నప్పుడు. అందుకని నాన్నగారు ఏదో దొంగ అని ఒక సినిమా వచ్చిందండి, ఏదో దొంగలకు దొంగ ఏదో సినిమా అనుకుంటారు. కృష్ణ గారిని అందులో డుండి అని ఉంది ఏంటంటే అప్పుడు చెప్పారు ఆయన, కాశీలో డుంటి విఘ్నేశ్వరుడు ఉంటారా డుంటి డుండి, అదే వ్యవహారంలో డూండి అంటారనగానే అబ్బా ఈ పేరు పెట్టుకున్నవాడు ఎంత గొప్పవాడో ఆ రోజుల్లో కాశీకి వెళ్ళేవాడు అనమాట అనిపించింది. వాళ్ళ నాన్నగారు ఆ పేరు పెట్టారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయి ఉంటారు ఆలోచించండి. ఆ డుంటి విఘ్నేశ్వరుడి దర్శనం ఉంటే కాశీలో మనం సుఖంగా ఉండగలుగుతాం, మనకి మోక్షానికి విఘ్నం ఉండదు. ఆ తర్వాత యోగిని దేవతల్ని అనుగ్రహించాడు ఆయన, వారాహి మొదలైన దేవతలంతా యోగిని దేవతలు అన్నమాట, వాళ్ళని పూజించాలి. కాకపోతే పూజా విధానాల్లో తేడా వస్తే వారాహి లాంటివి కొంప ముంచుతాయి. అలాగని వాళ్ళని దేవతలు కాకపోవడం కాదు, క్షుద్ర దేవతలు అసలు కాదు, అది మాత్రం భయపడకండి. ఎక్కడ కూడా కొన్ని విధానాలు సాత్వికంగా ఉండవు గనక కొందరు భయపడతారండి. ఈ విధంగా అందరికీ వరాలిచ్చి విశ్వనాథుడు తిరిగి కాశీ చేరాడు. కాబట్టి ఇప్పటికి కూడా కాశీలో విశ్వనాథుడిని 16 కళలతో పాటుగా, ఒక కళ కాదు షోడశ కళలతో పాటుగా కైలాసానికి పంపిన గరుడు దివోదాసు ఆయన ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శనం చేయాలి. దివోదాసేశ్వర లింగాన్ని దర్శనం చేస్తే శివుడు ఏమన్నాడు, కాశీకి మిమ్మల్ని దూరము చెయ్యను, నమ్మి దివోదాసేశ్వర లింగమును పూజించండి, అప్పుడు మీరెప్పుడూ కాశీకి దూరం కాదు అన్నాడు. ఇవన్నీ పార్వతీ పరమేశ్వరుల కథలు కుమారస్వామి అగస్త్యుడికి చెబుతున్నాడు. కాశీలో కొంతమందిని తప్పనిసరిగా పూజించి తీరవలసిందే, అలా పూజించవలసినటువంటి వాళ్ళలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ, బిందు మాధవుడు, దండపాణి, ఇదిగో ఈ దివోదాసేశ్వర లింగం, ధర్మేశ్వర లింగం, శుక్రేశ్వర లింగం ఒకసారైనా చూడాలి. ఇంకా ఇన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా ఈశ్వరుడు అనుగ్రహం లేకపోతే కాశీలోకి మన శరీరములో ఎముకలు కూడా వెళ్ళవు. మీరు ఎంత గెంచుకున్నా ఈ విశ్వనాథుని అనుగ్రహం కావాలి. అందుకే నిరంతరం ఏం చేయాలట, కాశీ 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 అనుకోవాలి. ఏమనుకోవాలి, నిత్యం ఇంట్లో కూర్చొని కాశీ 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 అనుకుంటే ఏదో ఉన్నాటి కాశీ వెళ్ళగలుగుతాం. ఇలా కాశీకి వెళ్ళాలంటే కాశీ స్మరణ చెయ్యాలి. శివానుగ్రహం లేకుండా బలాత్కారంగా అందులోకి వెళ్ళలేము. ఆ విషయంలో ఒక కథ చెబుతున్నా విను. పూర్వం సేతు ప్రాంతంలో ఏది రామేశ్వరం దగ్గర ఒక కుగ్రామం ఉండేది. ఆ కుగ్రామంలో ఒక కోటీశ్వరుడు, కోట్లకి పడగెత్తినటువంటి ఒక వర్తకుడు ఉండేవాడు. ఆ రోజులలో 14 కోట్లకి పడగెత్తినవాడు ఆయన. ఒక 1 కోటి బంగారు నాణ్యములు తయారయ్యాక వాటిని పంచి కుండలో పెట్టి ఆ కుండని దొడ్లో బాగా లోతుగా గొయ్యి తవ్వి పాతిపెట్టేవారు. అక్కడ 1 కోటి బంగారు నాణ్యాలు ఉన్నాయి అని గుర్తుగా ఏం చేసేవారు, దాని మీద ఒక పాము పడగని పాతేవారు. జంట పాములు ఉంటాయి కదా, అలాంటి పాముల యొక్క పడగని పైన ప్రతిష్ఠించేవారు. అదనమాట 1 కోటికి పడగ ఎత్తడం. ఈ పడగ కింద పూర్వకాలంలో బంగారు నాణ్యాలు ఉండేవి, అలాగే ఇంట్లో తవ్వేసేది. అందరూ అలా పాతరు కొందరిళ్లలో. ఇప్పుడు మా పీఠంలో ఉంది, అక్కడ స్వామిని ప్రతిష్ఠించాం, ఆ కింద 1 కోటి నాణాలు ఉన్నాయో లేదో మనకేం తెలుసు, అందుకని పీకేకండి. నా దగ్గర 1 కోటి బంగారు నాణాలు ఉంటే ఎక్కడ ఎందుకు పోతాను? ఎప్పుడో సత్యనారాయణ స్వామికి, లక్ష్మీదేవికి బంగారు విగ్రహాలు చేసేవాడిని. ఎంతకాలం నుంచో లక్ష్మీనారాయణుల బంగారు విగ్రహాలు తయారు చేసి పూజించి వ్రతం చేయాలని కోరుకుంది. ఏదో కాస్త బంగారం వచ్చింది కానీ 2 కేజీలు బంగారం ఇంకా రావట్లేదు. ఎంతమంది ఉన్నారు గుంటూరులో అవడానికి, 2 కేజీలు బంగారం మాత్రం ఇవ్వలేరా? చూస్తూ చూస్తూ ఇవ్వలేకపోతున్నారు కొంతమంది. ఏమో ఈ మాట విన్నాకైనా ఇస్తారేమో, ఏం చెప్పగలుగుతాం? ఎంతండి 2 కేజీలు కదా, గట్టిగా అరండలు పెట్టవాళ్ళు తలుచుకుంటే ఇచ్చేయగలరు, రైలు పెట్టవాళ్ళు తలుచుకుంటే రైలు బంగారం ఇవ్వగలరు. అసలు మా నాగసుందరం గారు గట్టిగా తలుచుకుంటే ఆయన చాలా మంచివాడు, ఎంత మంచివాడు, ఆయనే గట్టిగా వచ్చే పురాణానికి వచ్చేసరికి 5 కేజీలు ఇవ్వగలరు. తలుచుకుంటున్నంతే గోవింద అలాగని బెంగెట్టుకోకండి. మళ్ళీ నేను కొను కూడా బంగారం లాంటి, బంగారం కోసం బంగారం లాంటి పురాణం విడిచిపెట్టకండి. నమ పార్వతీపతే. ఆ రోజుల్లో కోటి బంగారం లాంటి ఆయన కుండల్లో పెట్టి పాతి పెట్టాడు. అలా 14 కోట్లకి పడగెత్తాడట. అంటే ఆయన దొడ్లో చదివితే ఈ విగ్రహాల కింద పాముల యొక్క పడగల కింద 14 కోట్ల బంగారం నాణాలు దొరుకుతాయి అనమాట. మళ్ళీ నాణ్యం అంటే ఎంత అనుకుంటున్నారు? ఆ మధ్యన మా ప్రధాన అర్చకులు సాయిమరోజు గారికి ఎవరో బంగారం దానం చేశారు, చేతులు బంగారం పెట్టని జాగ్రత్త అన్నారు. ఆయన ఇలా చూస్తున్నాడు, ఏది బంగారం అంటాడు, బంగారం పెట్టామంటారు, ఏది బంగారం అంటాడు, వాడేమో పెట్టామంటారు. అంటే అర్థమైందా? చేతిలో బంగారం పెట్టామని రసం వేశారు, అది గాలికి ఎగిరిపోయింది. అది ఎంత ఉంది? కొట్లో గీగితే వచ్చే రథం, అది చేతిలో పెట్టి స్వర్ణదానం చేశామండి అంటే పాపం ఆ అర్చక స్వామి వారు ఎంత వెతుక్కున్నా అందులో ఏమీ కనపడదు. అసలే ఒక భార్య అయినా వస్తుందేమో అని చూస్తున్న ఆయనకి ఈ బంగారం లాంటి బంగారం కూడా ఎగిరిపోయింది.
కాబట్టి నాయనలారా, బంగారం మరీ అంతలా దారుణంగా ఇవ్వకూడదు, ఏదో కనీసం కనపడాలి కదా. ఎంతో కొంత బంగారం అంటే బంగారం కనపడాలి. ఏదో ఇప్పుడు ఆ సైజ్ అయినా బంగారం ఇస్తే అది దానం అంటే. ఆయన తక్కెట్లో పెట్టి అంత బరువు బంగారం ఇచ్చారనుకోండి, ఎంత పుణ్యం వస్తుంది మీకు? అంతేగాని తల వెంట్రుకు తీసో పక్కన పెట్టి ఆ తల వెంట్రుకు బరువు బంగారం ఇస్తుంది బంగారం. సరే ఇది పక్కన పెట్టిన ఇంతకి 12 గ్రాముల బంగారమును ఒక ముద్ర కింద తయారు చేస్తే దాన్ని నిష్కాసము అంటారు. అంటే ఒక నాణ్యం 12 గ్రాములు బంగారం. కొంతమంది 10 గ్రాములు అని కూడా నిర్వచనంలో ఉంది, 10-12 గ్రాముల మధ్యలో మొత్తం మీద ఒక నాణ్యం. అటువంటివి కోటి, అటువంటి కోట్లు 14 కోట్లు పడగెత్తిన ధనవంతుడే, పరమ ధర్మాత్ముడు. అడవిలో ఉన్న గ్రామంలో ఉండేవాడు, ఆయనకు ఒక్కతే కూతురు. ఆ ఊళ్ళో వాళ్ళకి అడవిలో ఉండడం వల్ల, ఎక్కడో దూరంగా ఉండడం వల్ల ఈయనంటే ఊళ్ళు తిరిగి వ్యాపారం చేయగలడు, కానీ మిగతా వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళలేరు కదా. అందుకని ఆ ఊళ్ళోనే మంచి గుడి కట్టి ఆ గుడికి ఒక మండపం ఏర్పాటు చేసి ప్రవచన మండపం, అందులో నాగోటి పౌరాణికుడిని పిలిపించి ఆ పౌరాణికుడికి కావలసిన సమస్తమైన ఉపచారములు ఏర్పాటు చేసి మంచి భోజనాలు పెట్టి ధనం ఇచ్చి పురాణాలు హరికథలు చెప్పించేవాడు. ఆ ఊళ్ళో వాళ్ళు వినేవారు. ఆయన ఒక రోజున, ప్రపంచంలో కాశీ అంత గొప్ప క్షేత్రం లేదు, ప్రపంచ ప్రళయ కాలంలో కూడా నాశనం కాని క్షేత్రం కాశీ అని వర్ణించాడు. ఈ చిన్న పాప, ఈ వర్తకుడు కూతురు, అది వింది. ఆవిడకి చిన్నప్పుడే ఏది 3-4 ఏళ్ల వయస్సులోనే కాశీ మీద భక్తి కలిగింది. క్రమంగా 8 ఏళ్ళు వచ్చాక ఒక రోజున వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నాన్న నన్ను కాశీ తీసుకెళ్ళవా అంది. ఆ రోజుల్లో కాలినడకన కాశీ వెళ్ళే రోజుల్లో ఎక్కడో రామేశ్వరం దగ్గరేమో వాళ్ళు ఉంటే కాశీకి వెళ్ళాలంటే ఎంత కష్టం. అందుకని అమ్మా అంత దూరం నేను వెళ్ళేనే, అదీగాక ఇప్పుడు మనం కష్టాల్లో వ్యాపారంలో ఉన్నాం. రెండోది, తండ్రి తీసుకెళ్ళకూడదు, మీ ఆయన తీసుకెళ్ళాలి కానీ ఏం తప్పించుకోవడానికి అన్నాడు. ఆయన చాలా మంచివాడు, ఆయన ధర్మాత్ముడు, ఎన్నో దానాలు చేసినవాడు. ఇప్పుడు వెళ్ళే ఓపిక లేకేమన్నాడు తాత్కాలిక తప్పించుకోవడానికి? అమ్మాయి కాశీకి ముగుడుతూ పెడితే మంచిది, పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళ్తాడులే అన్నాడు. కాశీకి ఎవరైనా తీసుకెళ్ళొచ్చండు, ఆయన భర్తే తీసుకెళ్ళాలనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరికి కాశీకి వెళ్ళలేడు. అది వృత్తి భ్రమ. ఎందుకంటే మోక్షం ఎవరికి వారే చూసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయ్యేత్ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే నువ్వు కాశీకి వెళ్ళాలంటే నువ్వు ప్రయత్నించాలి. అంతేగాని మా నాన్న తీసుకెళ్ళాలి లేక మా ఆవిడ్ని నేను తీసుకెళ్ళాలండి, భర్త లేదా భర్త గారు చవటం అనుకోండి, వాడు ఉద్యోగం చేయకపోతే మా ఆయన్ని నేను తీసుకెళ్ళాలని ఈవిడ అనుకోకూడదు. ఎవరికి వాళ్ళే కష్టపడి తాము కాశీకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎవరు ఎందుకు తీసుకెళ్తారు? కానీ ఆయన అలా అనగానే ఈవిడేమంది, ఓహో అయితే భర్త గారు పెళ్ళయ్యాక తీసుకెళ్తాడనమాట, పెళ్ళైతే భర్త వస్తాడు, భర్త వస్తే కాశీ వెళ్ళొచ్చని ఆశ కలిగి వెంటనే నాకు పెళ్లి చేసేయండి.
పెళ్ళి అంటే ఏమిటో తెలియదు ఆవిడకి. కేవలం కాశీ వెళ్ళడానికి మొగుడు వస్తాడనే కోరికతో పెళ్లి చేయాలి. ఆయన నవ్వుకున్నాడు, టైం వస్తుందిలే చేస్తానన్నాడు. క్రమంగా కొంత వయస్సు వచ్చింది, బంగారం లాంటి కుర్రాడు ఒకడు దొరికాడు, కుర్రాడిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి అవుతూ ఉంటే పెళ్లి పెట్ల మీద కూర్చున్నప్పుడు చిన్నపిల్ల 12 ఏళ్ళు 13 ఏళ్ళకో చేశారు పెళ్ళి. ఆ మొగుడికి కూడా ఇంకో 4 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్ద అంతే. ఆ కుర్రాడిని, నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో తెలుసా అంటే ఆయన అన్నాడు, నాకు బూర్లు అంటే ఇష్టం, బూర్ల కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు అంతేనా అన్నాడు. నాకు బూర్లు వద్దు, గారెలు వద్దు, కాశీ కావాలి అని. కాశీ అంటే ఏ కొట్లో దొరుకుతుంది అన్నాడు. కాశీ కొట్లో దొరకదు, కాశీ ఒక ఊరు, అక్కడ శివుడు ఉన్నాడని కథ అంతా చెప్పింది. ఏది పెళ్లిపేట్ల మీద అబ్బా ఊరుకోండరా మీ చేదస్తం, పెళ్లి మంత్రాలు వినండి అంటాడు పాప పక్కనున్న బ్రహ్మగారు. మీరు ఊరుకోండి, నాకు పెళ్లి మంత్రాల కంటే కాశీ కావాలండి. ఎంత అదృష్టవంతురాలు. మొత్తం మీద ఇద్దరి సంభాషణలో ఈ కుర్రవాడికి తెలిసింది ఏంటంటే కాశీ ఒక క్షేత్రం, అక్కడ విశ్వనాథుడు ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఉంటాడు, పార్వతి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సర్లే ఇప్పుడేగా పెళ్ళయింది, సమయం చూసుకుని తీసుకెడతాను అన్నాడు. ఆ తర్వాత రోజు ఏమండోయ్ కాశీ, ఏమండోయ్ కాశీ అనేది ఆవిడ. ఎవరైనా కాసులు కాసులు అంటారు, కానీ అమ్మాయి కాశీ అనేది అంటే గుంటూరులో నా పురాణం విందనమాట. మీలాంటి భక్తురాలు మీరు కూడా అంతే, క్యాష్ క్యాష్ కాసులు అనకుండా కాశీ కాశీ అంటున్నారు. ఎంత పుణ్యాత్ములు, మీకోసం మీరు చప్పట్లు కొట్టుకుంటారా? మీకోసం నేను కూడా కొడతాను, మరి ఏం చేస్తాను. ఆ పుణ్యాత్మురాలు అలాంటివి ఉంటే ఈయన కనుక్కున్నాడు, అమ్మ బాబో ఎక్కడి రామేశ్వరం, ఎక్కడి కాశీ, కాశీ ఏమో ఆ చివర, రామేశ్వరం ఇక్కడ ఉన్నాయి. ఆ రోజుల్లో కనీసం నడిచి పెడితే 2-3 నెలలు పట్టేది. అందుకని సరే ఇంకా ఇప్పుడిప్పుడే కదా మనకి పెళ్ళయింది, కొంచెం వ్యాపారం అభివృద్ధి అయ్యాక తీసుకెడతాను, అప్పుడే వెళ్ళే చాలా దూరంట అనగా సరేలేండి అంది పాపం. రోజు కాశీ అంటూనే ఉంది. కాలం ఆపదు కదా, ఆ అమ్మాయి గర్భవతి అయింది, బంగారం లాంటి కొడుకు పుట్టాడు, వాడికి ధనంజయుడు అని పేరెట్టారు. ఈ ధనంజయుడు అనే కొడుకు పుట్టిన తర్వాత ఏమండి కొడుకు పుట్టాడు అని మీరు చూసుకోండి, నన్ను కాశీ పంపండి అంటే చిన్నపిల్లని వదిలేసి ఏం పెడతాం అన్నాడు. అలా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని వాయిదా వేశాడు. వాయిదా అబద్ధత ఉంది దేనికైనా అని. క్రమంగా ఒక రోజున ఈ కుర్రాడు కొంచెం పెద్దవాడు అవుతూ ఉండగా వచ్చే సంవత్సరం తీసుకెడతాననే లోపు పంప చచ్చిపోయాడు హఠాత్తుగా. అప్పుడు మాత్రం వాడు చాలా ఏడ్చిందండి, అయ్యో పెళ్ళైతే భర్త కాశీ తీసుకెడతాడు అనుకున్నాను కానీ పోయాడు అని ఏడ్చి భర్తకి చేయవలసిన కర్మలు చేసి ఏమైనా కాశీ వెళ్ళాలనే పట్టుదలతో తాను దుఃఖాన్ని దిగమ్రింగి వ్యాపారాన్ని స్వీకరించి ధర్మబద్ధంగా వ్యాపారం చేసి ఆస్తులు బాగా పెంచి కుర్రాన్ని బాగా తయారు చేసింది, చదువుకున్నవాడిగా తయారు చేసింది. ఎందుకని కాశీ కోసం, డబ్బు మీద ఆవిడకి ఆశ లేదు, కేవలం కాశీ కోసం కొడుకుని ఉత్తముడిగా తీర్చిదిద్దింది, విద్యాబుద్ధులు నేర్పించింది. కుర్రాడు పెద్దయ్యాక, నాయన మీ నాన్న పోయినప్పుడు నేను ఎప్పుడో పోవలసింది కానీ ఎందుకు బతికానో తెలుసా, కాశీ కోసం. నన్ను కాశీ పంపించరు ఆయన, ఎంత ఆస్తి నీ చేతిలో పెడుతున్నానంటే అలాగేనమ్మా, ఇప్పుడే కదా నాకు వ్యాపారం చేతిలోకి వచ్చింది, కొంచెం వ్యాపారం నేర్చుకున్నాక వ్యాపారంలో వెడుకువలు తెలుసుకున్నాక కాశీకి పంపుతానన్నాడు. అలాగే జరిగింది. ఈలోపు కుర్రాడికి మంచి సంబంధం వచ్చింది, పెళ్ళయింది. పెళ్ళయింది కదా కాశీ అంటే పంపుతాలే అమ్మా, ఇప్పుడేగా పెళ్ళయింది, మేమిద్దరం కొంచెం తేనె చంద్రుడి దగ్గరికి పెడతాం అంటే హనీమూన్, హనీ అంటే తేనె, మూన్ అంటే చంద్రుడు, అందుకని తేనె చంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత పంపుతాను అన్నాడు. ఈలోపు కోడలు గర్భవతి అయ్యింది, మళ్ళీ గొడవ. సరే మనవడు వచ్చాడు, ఒరే మనవడు వచ్చాడు కదంటే మనవడి పెంచమ్మా అన్నాడు. పెంచేలోపు ఇంకోసారి గర్భవతి అయింది, మళ్ళీ ఇంకో మనవడు మనవరాలు వచ్చారు. ఈ గందరగోళంలో పెట్టి నన్ను మర్చిపోతావురా నాయన అంటే ఏమైనా నెక్స్ట్ ఇయర్ పంపుతానమ్మా అన్నాడు. అలా అన్నాడు, ఆ రాత్రే చచ్చిపోయింది ఆవిడ. అప్పుడు ధనంజయుడు గుండెలు బాదుకుని ఏడ్చాడు, మా అమ్మలాంటి తల్లి ప్రపంచంలో ఉంటుందా, ఎంతో ఉత్తమురాలు, మా తండ్రి పోతే నన్ను ప్రేమగా పెంచి పెద్ద చేసి వ్యాపారాభివృద్ధి చేసి ధనం ఇచ్చింది, ఆవిడ ఏం కోరింది, భోగాలు భాగ్యాలు మణులు మాణిక్యాలు కోరలేదు, అవన్నీ ఆవిడకే ఉన్నాయి, నాయనా కాశీ 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 అన్నది. నేనే పాపాత్ముడిని, వచ్చే సంవత్సరం అని వాయిదా వేశాను కానీ ఇంతలా మృత్యు వస్తుందనుకోలేదు అని బాధపడి
ఇంకా నేను కూడా బతకను, మా అమ్మతో చచ్చిపోతానని ఏడిస్తే అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులు అన్నారు, చచ్చేవి సాధిస్తావురా, నీ తల్లి కాశీ కాశీ అని మరణించింది, ఆవిడ కాశీ పంపవలసిన బాధ్యత నీది, శరీరంతో పంపించలేకపోయావు గనక ఇప్పుడు మరొక మార్గంతో పంపించవచ్చు. శాస్త్రములు ఏం చెప్పాయి, ఎవరైనా కాశీకి వెళ్ళి కాశీని చూచి కాశీలో మరణిస్తే పొందిన యోగం పొందాలంటే వారి చితాభస్మము అస్థికలు గంగలో కలిపితే చాలు అంటుంది సకల పురాణ ఇతిహాసాల సారం. కాబట్టి మీ అమ్మకి దహనకాండలు చేసి ఆవిడ చితిలో ఉన్న కొత్త బూడిద ఆవిడ శరీరంలో ఎముకలు మూటగట్టి వీటిని కాశీకి తీసుకెళ్ళు గంగలో కలిపి. గంగలో కలిపితే అప్పుడు ఏమవుతుంది, ఆవిడ కాశీలో మరణించిన పుణ్యం పొందుతుంది, కైలాసానికి వెళుతుంది. ఈ విధంగా చచ్చిపోయినా మీ అమ్మ కోరిక తీర్చొచ్చు అనగానే, అమ్మయ్యా నా క్వాలిటీ దేవతలు మీరు నా నెత్తి మీద పాలు పోసారండి బాబు, లేకపోతే నేను యావత్ జీవితం దుఃఖించేవాడిని, అమ్మ రుణం తీర్చుకోలేకపోయానని అని కొంత సంతోషించి కర్మకాండలన్నీ చేసి మొదటి మాసం అయిపోగానే వాళ్ళందరికీ దక్షిణలిచ్చి తల్లి యొక్క చితాభస్మం తర్వాత ఎముకలు తెప్పించాడు, భస్మాన్ని మూటగట్టాడు. ఇంకా ఎముకలకి చేసేట సేవ, ఎందుకని ఎముకలు గంగలో కలపాలి, కలపాలంటే వాళ్ళ అమ్మ మీద భక్తి, అందుకని పంచగవ్యమున ఆప్లవనంబుగా విల్చి పంచామృతమున అభ్యంగమార్చి అక్షకర్దమమున అనులేపమున విల్చి యక్షకర్దమమున అనులేపమున విల్చి పుష్పమాల్యమున పూజ చేసి పట్టు వస్త్రంబున పరివేష్టనమునర్చి ఆ మూట తిత్తిలో అదివి తురివి పొడవిగా కంబళంబున దృఢంబుగా గట్టి ముద్దగా మన్నద్ది ముద్రవెట్టి జతనముగా రాగి పెట్టెలో సంగ్రహించి అరుత తాళంబునునిచి చిక్కల మరిల్చి అంబ అస్థులకు ఉపచారమాచరించే వడమె కొనుబోలే గురు భక్తుడు రుదుండు. ఆ ధనంజీయుడు తల్లి మీద ప్రేమతో ముందు పంచగవ్యం తెప్పించాడు, అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం, వీటిని ఏమంటారు పంచగవ్యం, గోవుకు సంబంధించిన 5 పదార్థాలతో శుద్ధి చేశాడు, పంచామృతాలతో స్నానం చేయించాడు. ఆ తర్వాత కర్పూరం అగరు, కర్పూరం అంటే హారత కర్పూరం కాదు పచ్చ కర్పూరం రాశాడు, అగరత్తులు పొడి రాశాడు, చందనం పులిమాడు, కస్తూరి పూశాడు, తక్కువలో కుంకుమ పువ్వు పెట్టాడు, ఇవన్నిటితో కూడిన దాన్ని యక్షకర్దమం అంటారన్నమాట. ఆ తర్వాత పువ్వుల దండలు దాని మీద పెట్టి పూజించాడు, శుభ్రంగా తుడిచి పట్టు వస్త్రంలో మూట కట్టాడు, ఈ పట్టు వస్త్రాన్ని తోలు తిత్తులో పెట్టాడు, అంటే అమ్మ ఎముకల యొక్క మూట పట్టు వస్త్రంలో ఉన్న మూటని తోలు తిత్తులో పెట్టాడు. ఈ తోలు తిత్తిని ఏది తోలుతో తయారు చేసిన మూటని బంగారపు పెట్టిలో పెట్టాడు, ఆ బంగారపు పెట్టిని వెండి పెట్టిలో పెట్టాడు, వెండి పెట్టిని రాగి పెట్టిలో పెట్టాడు, ఆఖరి రాగి పెట్టి జతనముగా రాగి పెట్టెలో సంగ్రహించి, అంటే అమ్మ మీద ఎంత ప్రేమో ఆలోచించండి, అయ్యో మా అమ్మని బతికుండగా కాశీ తీసుకుపోలేకపోయాననే బాధతో ఇంత జాగ్రత్తగా ఆవిడ యొక్క ఎముకల్ని భద్రపరిచాడు. మరొక మూట ఏంటి బూడిద, ఆ చితాభస్మం కూడా అందులో పెట్టాడు. ఆ తర్వాత దానికి ఇంత తాళం వేశాడు, ఏకంగా తాటిక ఇంత తాళం అనేవారు పూర్వం, ఇంత తాళం వేశాడు. ఆ తాళానికి మళ్ళీ ఎవడన్నా కన్నంలో ఇంకో తాళంతో దాన్ని పగలగొడతాడని ముద్ర వేసేసాడు. ఎక్క ఇది చాలా కష్టం, ఏది ఆ సీల్ తీరేరు ఎవరు. ఆ తర్వాత ఆ పెట్టి మీద అంతా పసుపు రాసి కుంకం పెట్టాడు, పెట్టి మీద కూడా కావిడిలో పెట్టి పెట్టాడు. నిజంగా చెప్పాలంటే బంగారపు మూటకి పూర్వకాలంలో ఎలా సేవ చేశారో అలా చేశారు. ధనం ఎంత జాగ్రత్తగా భద్రపరుస్తారో అంత జాగ్రత్తగా భద్రపరిచాడు అంటారు, కానీ డబ్బు కంటే ఎక్కువ జాగ్రత్తగా చూశాడు. కొంత దూరం నడిచాక ఈ మూట మోసుకుంటూ వెళ్ళలేని అర్థమైపోయింది దానికి, కాశీ వెళ్ళాలి. ఈ కావిడిలో అమ్మ మూట ఏది చితాభస్మాల మూట, మరొక వైపునేమో ఏదో పప్పులు ఉప్పులు కాస్త డబ్బు అవి మూట కట్టుకున్నాడు. ఇవి మొయ్యలే వణుకుని ఏం చేశాడు, ఆ ఊరికి చివర ఓ బోయపల్లి ఉంది, ఆ బోయపల్లిలో ఓ ఆటవికుడు ఉన్నాడు, వాడు మూటలు బాగా మోస్తాడు బరువులు, అందుకని వాడి దగ్గరికి వెళ్ళి రోజుకు ఒక బంగారు నడు ఇస్తానరా మనం కాశీ వెళ్దాం
కాశీ వెళ్ళడానికి ఎన్ని రోజులు పడితే, తిరిగి రావడానికి మళ్ళీ ఎన్ని రోజులు పడితే, అన్ని రోజులకి అన్ని బంగారు నాణాలు నీకు ఇస్తానంటే వాడు ఆనందపడిపోయాడు. రోజుకు బంగారు నాణం అంటే మాటలా? అసలు ఎవడన్నా ఇస్తాడా? ఎంత గింజుకుని పురాణం చెప్పినా సత్యనారాయణ స్వామి విగ్రహానికి ఇచ్చి చావటం లేదు కొందరు అని నేను వ్యాసుడు. అలాంటిది ఈ విధమైనటువంటి మూట మోస్తే ఇంతంత బంగారం ఇస్తున్నాడు ఏమిటని ఆనందపడిపోయాడే. కూడా వచ్చాడు. ఓ రెండు మూడు నెలలు ఏకదాటిన నడిచి 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 వెళ్ళాను. రోజు దారిలో తాళం తీసి మా అమ్మ యువకులు నన్ను చూసుకుని, ఇది ఎవరు లేనప్పుడు మళ్ళీ దానికి తాళం వేసి లక్క ముద్ర వేసేవాడు. ఈ కూడా ఉన్నవాడికి అనుమానం వచ్చింది. రోజుకోసారి ఈ పెట్టి నువ్వు చూసుకుంటాడు, అసలు ఈ పెట్టిలో ఏదో ఉండి ఉంటుంది. ఎంత విలువైన సంపద లేకపోతే ఈ పెట్టెని పోయడానికి రోజునకు ఒక బంగారు నాణ్యం ఇస్తున్నాడు ఈ ధనంజయుడు అని వాడికి అనుమానం వచ్చింది. అందుకే పశ్చాత్తలు చూసుకోకూడదు. జేబులో డబ్బులు ఉన్నాయనుకుంటే అస్మాటి ఇలా చూసుకుంటే ఏమైనా ఉన్నాయనుకుంటారు. అందులో ఎప్పుడు జేబులో చేయట్టకూడదు, ఫ్రీగా వదిలేయాలి. బ్యాంకుకి వెళ్ళినప్పుడు పరుసు ఇలా గట్టిగా పెట్టుకున్నాం అనుకోండి, వాడికి అనుమానం వస్తుంది. మామూలుగా వచ్చేస్తే వాడు దగ్గర పట్టించుకోండి. కానీ మనం అలా చేయంగా, ఏదైనా డబ్బులు ఉన్నాయంటే ఇంకా ప్రశాంతం చూసుకుంటాం అన్నట్టు. అహనా డబ్బంట, ఓహనా డబ్బంట అని కానీ పక్కవాడు చూస్తాడు. ఎవడు పక్కవాడు వీళ్ళు చూస్తే పర్వాలేదు, వీళ్ళు మంచివాళ్ళు. మన గుంటూరు వాళ్ళు గురువు గారి భక్తులు ఎంతో మంచివాళ్ళు. వీళ్ళు 10 మందికి ఇస్తారు తప్ప గుమ్మడికాయంత బంగారం కూడా రోడ్డు మీద ఉంటే తీసుకెళ్లరు. అలా పొగడపోతే రేపు మళ్ళీ ఉపన్యాసానికి రాదు. అందులో నిజంగా మంచివాళ్ళేనండి. అదే వీడికి అనుమానం వచ్చింది. వచ్చినా కూడా వచ్చాడు. ఇంకొక వారం రోజులు ఎంతో ప్రయాణం చేస్తే కాశీ వస్తున్నారుగా. ఒకనాడు అలిసిపోయి ఒక ప్రాంగణంలో ఒక సత్రం ఉంటే ఆ సత్రంలో గది తీసుకున్నాడు. రూమ్ నెంబర్ 5 తీసుకుని తాళం తీసుకుని అందులో ఈ సామాన్లు అవి పెట్టించి, బోయవాడి వరే కాపలాగాయరా, నేను బజారుకి వెళ్ళి బియ్యము పప్పులు అవి తెస్తాను. ఎందుకంటే కూడా తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. ఈయన సొంతంగా వండుకు తినే నియమం కలిగిన వాడు, కొంచెం నియమనిష్టలు కలిగిన వాడే. ఎక్కడ పడితే అక్కడ తినడం. అందుకని బియ్యం పప్పు ఉప్పు చింతపండు నెయ్యి దాల్డా వస్తే మళ్ళీ గొంతుకు పోతుంది. అందుకని నెయ్యి ఇవన్నీ తీసుకొస్తానని బజారుకి వెళ్ళి అవి తేవడానికి వెళ్ళాడు. ఈ పెట్లు ఏది తల్లి యొక్క ఎముకలను పెట్టి డబ్బు అన్నీ ఆ బోయవాడికి ఇచ్చాడు. నువ్వు కాపలాగా అన్నాడు అనమాట అని ఈయన బజారుకి వెళ్ళి సామాన్లు తెచ్చి, అమ్మ బాబోయ్ అలిసిపోయాను రా బాబు, ఈ మధ్యకాలం నేను తలిసిపోలేదు అనుకున్నట్ట. ఓ పక్కనేమో ఏకదాటి ప్రయాణం, దానికి తోడేమో ఇప్పుడు బజారుకి వెళ్ళాడు, సామాన్లు మోసుకొచ్చాడు. ఆ మోసి రావడంతో అరుగు మీద కొలబడి రూములోకి వెళ్ళలేక ఉఫ్ అన్నాడు. ఎండోటి ఆ పూట ఎక్కువగా ఉంది. అంగడి నుండి బియ్యము పదార్థములు గొని వచ్చి దప్పిమై అంగముదూలము కనుచు అతడు శక్తి మందిర ప్రాంగణ సీమ వేదిపై పందిరి నీడను విశ్రమించి పిల్చంకటమున్ ప్రసేవమును చెచ్చరదెమ్మని బంటు లేచుని. అంగడి నుంచి సామాన్లు తేవడంతో బాగా అలిసిపోయి ఎండ కొట్టేసింది బాగా. అందుకని వెంట వెంటనే చేయలేక ఉఫ్ అనుకుంటూ ములుగుతూ వచ్చి అక్కడ పందిరి ఉంది ఆ సత్రానికి ఎదురుగుండా. అక్కడే కొలబడి, ఒరే ముందు ఒకసారి మంచినీళ్ళు తలగడ ఆ చాపది ఒక్క క్షణం కూర్చుని మంచినీళ్ళు తాగి విశ్రాంతి తీసుకుని అప్పుడు వంట చేస్తానన్నాడు. లోపల నుంచి వాడు రాడు, నాయనా బోయవాడా నా తలగడ నా చాప, పైగా శివప్రసాద్ గారు తెచ్చిపెట్టిన చాప అది, పైగా గుడి బడి వాడు చాప తెచ్చారంటే ఒరిజినల్ చాప తెస్తాను అని అరిచాడు. అబ్బే వాడు రాడు చాప తేడు. వీడికి ఎందుకు అనుమానం వచ్చింది? గుండెలు జల్లుమన్నాయి. లోపలికి అడుగు చూస్తే గదంతా బార్లా తీసి ఉంది, పెట్లు లేవు, కావడి లేదు, వాడు కనపడలేదు. ఈయనకి బెంగపెట్టేసింది. వెంటనే సత్రం యజమాని గారిని పిలిచాడు, మేనేజర్ గారిని. ఏమంటే ఈ రూములో ఒకడు ఉండాలంటే వాడంటే మీరు అలా వెళ్ళాక పెట్టుకుని వెళ్ళాడండి బయటికి అన్నాడు. కొంప ముంచేసాడంటే ఆ పెట్టినాదంటే, ఏమయ్యా బయటికి వెళుతున్నప్పుడు పెట్టి తాళం పెట్టుకున్నాళ్ళంతా, మేమేమనుకుంటాం మీరు అనుకుంటామా బయట వాళ్ళని అనుకుంటామా, మీ వాడే కదా పట్టుకుపోయాడు అనుకుంటాం అనగా నాదే పొరపాటు అండి, వీడు కొంప ముంచేసాడండి బాబు, ఈ బోయేవాడు కాస్త పట్టుకుపోయేట పెట్టి అని ఏది ఇంకా 4-5 రోజుల్లో కాశీ వెళ్ళవలసిన వాడు కాశీకి వెళ్ళలేక ఏమీ చేయలేక ఏడుపు ముఖంతో మళ్ళీ వెనక్కి బయలు తేరాడు. ఎందుకని అందులో అస్థికలు ఉన్నాయి, చితాభస్వం ఉంది, అది గంగలో కలపాలి. అందుకని ఏడుపు ముఖంతో వెనక్కి వెళ్ళాడు. వీడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుగా, ఇంటికే పోతాడని తెలుసు కదా. అందుకని వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడని పిలిచి ఏడే మీ ఆయన అడిగితే అది డబాయించింది ఎదురు తిరిగి, మా ఆయన్ని నీతో పంపాడు, పెట్టి పోయడానికి పంపాను, మా ఆయన్ని ఏం చేసావు, చంపేశావా చెప్పు, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేస్తాను, నీకు ఉరిశిక్ష ఇస్తానని. నేను పెట్టిపోయి ఏడుస్తుంటే మధ్యలో ఈ గొడవ ఏంటారు బాబు అని తిరిగినా, లేదే బాబు వాడు పారిపోయి వచ్చాడు, నీకెందుకు మీ ఆయన నేను వెతికి పట్టుకొస్తాను, ఈలోపు కంగారు పడి రాజుగారికి ఫిర్యాదు ఇవ్వకు అని నేను వెళ్ళిపోయి రోజు ఆ ఇంటికి వచ్చేవాడు. ఆ ఇంట్లో ఎవరూ కనపడరు, పైగా వాళ్ళు ఆవిడేమో వెళ్ళేది, ఎదురు తిరిగి బెదిరించడం మొదలెట్టింది. 4 రోజులు రాత్రిపూట వాళ్ళ గుడిసెకి ఎదురుగుండా ఉన్న తుప్పల్లో దాక్కుని వీడు ఏం చేస్తున్నాడు, ఈ దొంగహాడు ఎక్కడున్నాడు అని పసికట్టాడు. వాడు రోజు ఏం చేసేవాట, అర్ధరాత్రి వాడు దొంగలో వచ్చి లోపలికి వచ్చి భోంచేసి మళ్ళీ తెల్లవారుజామున ఎవరికీ తెలియకుండా పారిపోయేవాడు. కొంతకాలం అయ్యాక మాటు మణిగాక వద్దామని ఆ పూట కూడా ఒకరోజున అర్ధరాత్రి వేళ గుడిసెలో కడుతుంటే ఈయన వెళ్ళి తక్కిన వాడు బుధం పట్టుకున్నాడు. వాడు కంగారు పడిపోయి అని బెదిరిపోతూ ఉంటే, నీ మీద ఒట్టు నేనేం చెయ్యను అని వాడికి అభయం ఇచ్చి వాళ్ళ ఆవిడ్ని కూడా నమ్మించి, నాకు మిమ్మల్ని హింసించాలనో లేకపోతే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు శిక్ష వేయాలనో ఊహలేదు. నా కోరికల్లా మా అమ్మ అస్థికలు ఆ చితాభస్మం కాశీ గంగలో కలపటం, ఆ డబ్బా ఎక్కడుందో చెప్పిన ఆయన అంటే, అప్పుడు వాడు ఏమన్నాడు, మహాత్మా నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. క్షమించడం పక్కన పెట్టు, మా అమ్మ చితాభస్మం ఏమైందంటే, అసలు విషయం చెప్తున్నాను వినండి, మీరు అలా వెళ్ళగానే అందులో ఏదో బంగారం ఉంటుందని ఆశ కలిగింది, ఎంతో బంగారమో విలువైన వస్తువు లేకపోతే రోజుకు ఒక నాణ్యం ఎందుకు ఇస్తావు అని నాకు ఒక దుర్బుద్ధి పుట్టి నువ్వు అలా వెళ్ళగానే ఆ పెట్టి కూర్చుని పారిపోయాను. అడవిలో కొంత దూరం వెళ్ళాక రహస్య ప్రదేశంలో తాళాలు పగలగొట్టాను, పగలగొట్టి చూస్తే లోపల ఎముకలను బూడిదే తప్ప ఏం కనపడలేదు. దాంతో ఒడిగిపోయి ఇదేదో చేతబడి వ్యవహారం అనుకున్నాను, నువ్వు ముందే చెప్పుకుండొచ్చు కదా మీ అమ్మ ఎముకలు అందులో ఉన్నాయని, అప్పుడు నేను ఈ పని చేసేవాడిని కదా కదా. అదే ఎముక చూస్తే కంగారు వచ్చిందనమాట. ఆ అడవిలో పారేసి పోయాట, పెట్టి మాత్రం పట్టుకుపోయాడు, ఆ పెట్టికి ఎంతో కొంత వస్తుందని. అందుకని ఈ పని చేశాను కానీ కొంప ముంచేసావు కదరా, నడు మళ్ళీ వెళదాం, నీకు ఇట్లా కావలసిన డబ్బు ఇస్తాను. ఆ పెట్టి ఎక్కడ పారేసావో, ఆ చితాభస్మం ఎక్కడుందో, ఆ ఎముకలు ఎక్కడున్నాయో నన్ను తీసుకెళ్ళేవంటే సరే మళ్ళీ తీసుకెళ్ళాడు. ఆ పాల వేసిన అడవి ప్రాంతం అంతా వెతికారు, ఎంత వెతికినా ఏమీ కనపట్టలేదు కాలం కలిసిరాక. పైగా ఎగిరిపోయి ఉండొచ్చు ఎముకలు, లేదా స్థలం కూడా అడవిలో ఏ చెట్టు దగ్గర పారేశారో ఇన్నాటికి ఏం గుర్తుంటుంది, దాంతో ఏం కనపడలేదు. ఎముకలు చల్లి నట్టి చోటెరుగడయ్యే దైవ వశమున ఆ భల్ల తస్కరుడు దిగ్భ్రమం వెత్తి అందంద తిరుగుచుంటే కానలోపల చోటు కానలేక ఎముకలు ఎక్కడ తల్లాడో కనిపెట్టలేకపోయాడు. దైవ వశం అంటే అదే, ఆ దొంగకి ఆ అడవిలో ఏ చెట్టు కింద ఎముకలు పడ్డాయో తెలియలేదు. అందుకే అడవుల్లో దిగ్భ్రమ కలుగుతుంది అంటారు, అంటే ఏ దిక్కేదో తెలియదు, అన్నీ ఒక రకంగానే ఉంటాయి చెట్లు, ఎంతో గుర్తు పెట్టుకుంటే తప్ప అడవిలో రూట్లు తెలియవు. అలా తిరిగి తిరిగి విసిగెత్తి, బాబు నేనేం వెతకలేను, నా వల్ల కాదు, నన్ను క్షమించను, వెళ్ళిపోయాడు. వచ్చిన చోటిక వచ్చు, ఇంకా చూడండి ధనంజయుడు వచ్చిన చోటికి వస్తాడు, చొచ్చిన కాననమ్మ చొచ్చు, ఆ చొచ్చిన అడవిలోనే తిరుగుతాడు. ఇంకా అస్థికలు కనపడలేదు, గుండెలు బాదుకుని మా అమ్మకి ఎంతో అన్యాయం చేసేసారు బాబో అని ఏడుస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి అగస్త్య ఈ కథ విన్నావు కదా అని కుమారస్వామి చెప్పాడు. ఇది అనఘ చారిత్ర విశ్వేశ్వరాజ్ఞగాని రాదు వారాణసి నగరంబుచరగా బలిమిదొచ్చన ఏమి అప్పంచజనుడు పడని పాటుల పడు పడని పాటుల పడు విఘ్నపంక్తి చేత. నాయన విశ్వేశ్వరుడి అనుగ్రహం లేకపోతే కాశీనగరంలో ఎవడు అడుగు పెట్టలేడు. మొండిగా అడుగు పెడితే ఇలాగే పడరాని పాట్లు పడతారు. అందుకే నిత్యం కాశీని స్మరించాలి, విఘ్నేశ్వరుడిని తలుచుకోవాలి, విశ్వనాథుడి అనుగ్రహానికి పాకులాడాలి. లేకపోతే టిక్కెట్లు చేయిస్తారు, క్యాన్సిల్ చేయిస్తారు, టిక్కెట్లు చేస్తారు, క్యాన్సిల్ చేయిస్తారు, రాలేరు, వస్తే పరుసులు పోతాయి, లేదా రూములు ఉండవు, లేదా తిండి ఉండదు, ఎవడో అక్కడ ముఖం మీద ఊతాడు, దర్శనం అవ్వదు, పడరాని పాటలు పడతారు. కార్తికేయ, ఈ కథ వినగానే నాకు భయం వేసిందన్నాడు ఎవరు, కుంభసంభవుడు. ఎందుకని, ఏది వాడికేమో పాపం ఎముకలు వెళ్ళే అవకాశం లేకపోయింది. ధనంజయుడు తన తల్లి ఎముకలు తీసుకెళ్ళలేకపోయాడు, నేను అక్కడ ఉండలేక వచ్చేసాను. ఇప్పుడు పాపం ఆ వెర్రి తల్లి గత ఏమిటని అడిగితే కంగారు పడకు అది చెబుతానన్నాడు ఆయన. పాపం ఆ మాతృమూర్తి బతికినంతకాలం కాశీ 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 అంది కదా, వాళ్ళ అబ్బాయి కూడా ఎంతో ఏడ్చాడు కదా, అందువల్ల ఏమైంది, ఆ జన్మలో వాళ్ళకి కర్మయోగం వల్ల కాశీయోగం లేకపోయినా, ఆవిడ చచ్చిన తర్వాత ఆవిడ ఎముకలు చితాభస్మం కాశీకి చేరలేకపోయినా, నేను కాశీకి వెళ్ళాను అనే తపన వల్ల ఆవిడ వచ్చే జన్మలో కాశీరాజు గారికి కూతురుగా పుట్టింది. కాబట్టి పుణ్యం మళ్ళీ జన్మలో కాపాడింది. ఈ కాశీరాజు గారి కూతురికి ఇల్లరికి పుట్టనుడు మొగుడిగా వచ్చాడు. మళ్ళీ కాశీరాజు గారి కూతురిగా పుట్టినా మళ్ళీ హైదరాబాదులో మకం పెట్టిందని కూడా ఉపయోగపడి. కానీ ఆవిడ అదృష్టం, ఆవిడకి భర్త అయిన వాడు కాశీరాజే అయ్యాడు. ఆ జన్మలో కాశీలో వాళ్ళు ఉండి కాశీని సేవించి విశ్వనాథుడి అనుగ్రహంతో అక్కడే మరణించి వైకుంఠం పొందారు. కాబట్టి ఎప్పటికైనా విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే వాళ్ళు కాశీలోకి, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా వెడతారు. దానికి చేయవలసిన పని ఏమిటి, కాశీకి వెడతా, కాశీకి వెడతా, కాశీకి వెడతాను. మళ్ళీ చెప్పండి, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం ఉర్వాణః సతతం కాశీవాస ఫలం లభే. ఇలా అనుకుంటూ ఉంటే కాశీ పెడతాం, సాయంకాలం మళ్ళీ యథాప్రకారంగా 6 గంటలకి అడుగు పెడతాం. ఎందుకంటే 1 గంట ఎక్కువ చెబితే కానీ ఈ కాశీఖండం పూర్తయ్యేటట్లు కనిపించలేదు. అందుకే ఈ పూట 2వ పూట కూడా చెప్పామన్నమాట. అందులో 7 రోజులు 8 ఉపన్యాసాలు, 8 రోజులు ఉపన్యాసం కూడా అవుతుంది. సాయంత్రం 6 గంటలకి మళ్ళీ 8 గంటలకు పూర్తవుతుంది. రేపు కూడా ఉదయం 9:30కి ప్రారంభమవుతుంది, 11 గంటలకు కాపుతాం. రేపటితో కార్యక్రమం, ఉదయంతో కార్యక్రమం పూర్తవుతుంది. అనంతరం 10వ తారీఖు 11, 12 ప్రణవపీఠంలో 12వ వర్ష కుంభాభిషేకం, మహాకుంభాభిషేకం జరుగుతుంది. వార్షికోత్సవాలు ఎప్పుడు మాఘపూర్ణిమ నాడు జరుగుతాయి కదా, ఈసారి వార్షికోత్సవాలు ఏంటి అంటే 12 ఏళ్లకోసారి జరిగే కుంభాభిషేకం జరుగుతుంది. కలశాలకి పైకెక్కి అభిషేకం చేస్తాం. అది 10, 11, 12 రేపు 9వ తారీఖు తర్వాత 10, 11 సోమ మంగళ బుధవారాల్లో జరుగుతుంది. అద్భుత కార్యక్రమం. ఆ సందర్భంగా మహాత్ములకి అందరికో సేవ చేసినటువంటి వాళ్ళకి 5వ మతాన్ని ఉద్ధరించిన వాళ్ళకి సన్మానం చేస్తాం. మంత్రవేత్త అయిన నండూరి శ్రీనివాస్ గారికి, అలాగే కృష్ణధర్మ రక్షణ కేడిఆర్ గారికి, స్ట్రింగ్ వినోద్ గారికి, తిరుపతిలో ఉండే తుమ్మా ఓంకార్ గారికి, 4 కూడా సన్మానం జరుగుతుంది ఈ 10, 11, 12 తారీఖుల్లో. ఇటువంటి కార్యక్రమాలన్నీ చూడండి. జూలైలో కాశీలో జరిగే కార్యక్రమం, సెప్టెంబర్లోనేమో నైమిషారణ్యంలో భాగవత సప్తాహము మరియు చంద్రగ్రహణ కార్యక్రమము కూడా ఉంటాయి సెప్టెంబర్లో. ఈ కార్యక్రమాలన్నీ మీ అందరికీ తెలియజేస్తున్నాను అన్నమాట. నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, నారాయణ మహీశ నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస, నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస, నారాయణ మహీశ వైకుంఠపుర నివాస. ఉరమందు శిరివశింప చరణముల ధరల శింప,
వరమందు చరణముల ధరల శింప నిన్ను గొల్లుచు వారి కొరకు విచ్చేసిన ఉధరకు నారాయణ వైజ వైకుంఠపుర నివాస నీరాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస నారాయణ పద్మాకరగ్రహీత ధూత ప్రపంచభూత పద్మాకరగ్రహీత ధూత ప్రపంచభూత నాశితృలోక కష్ట సద్భక్త భక్తి తుష్ట నారాయణ మహీజ వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస నారాయణ మహీజ వైకుంఠపుర నివాస